హనుమత్కాళీ ప్రసాద వయం శ్రీ కైవల్యపదంకు చేరుకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింబకు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి నిలుడుబడేని దైవ సత్యంబులోనుగా పలుబడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడిది బొండు రామభద్రుండట నీయ పలికిన వ్యవహార మగునట పలికెద వేరుండుగా త పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశతహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాది హరణ నిర్వాణ సంధాయక నీపుణ్యద తుంభవే భవరటల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యం వైన హరిజన్మ కదనంబు మనుజుడెవడే మాపు రేపు చాలభక్తితో చదవిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవులు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస గత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమ స్కందంలో శ్రీకృష్ణ లీలామృతం గురించి విచారణ చేసేటువంటి అవకాశం మన గురుదేవులు అనుగ్రహించారు. నిన్నటి వరకు మనం గర్గ మహర్షి నందుడి గృహానికి రావడం, దానిలో రోహిణీ కుమారుడైనటువంటి బలరాముడికి నామకరణం చేయడం, అలాగే వసుదేవుడితో స్వామివారి రహస్యాన్ని జన్మరహస్యం గురించి గర్గుల వారు చెప్పడం, ఈ పిల్లాడికి ఏ పేరు పెడదా అని నందుడు అడిగితే అక్కడ కృష్ణుడికి నామకరణం చేసేటువంటి అవకాశం ఆ గర్గ మహర్షి కలుగుతుంది. దానికి పొంగిపోయినటువంటి గర్గుల వారు స్వామివారికి ఎలాగా నామకరణం చేస్తున్నారు, ఏ లక్షణాలు ఉండడం వల్ల స్వామికి ఇటువంటి పేరు పెట్టబడింది అనే విషయాన్ని గురించి మనకి పోతనావాద్యులు వారు తెలియజేస్తున్నారు. గర్గ మహర్షులు వారు యశోదాకుమారుని ఉద్దేశించి ఆయనతో మాట్లాడుతున్నాడు నందుడు మొదలైనటువంటి వాళ్ళతో. ఈ శిశువు పూర్వం తెలుపు ఎరుపు పసుపు రంగుల్లో ఉండేవాడు, ఇప్పుడు నల్లనైన వాడు అయ్యాడు కనుక ఇతడికి కృష్ణుడు అని నామకరణం చేద్దాం. ఇతడు వసుదేవుడికి జన్మించిన వాడు కనుక వాసుదేవుడనే పేరు కూడా ఇతడికి చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణాలు రూపాలు కర్మలు ఎన్నో ఉండడం వల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలుడి వల్ల మీరు అన్ని దుఃఖాన్ని అతిక్రమిస్తారు. ఎవరి చేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతాయో ఆ పిల్లాడి ఆ పరమాత్మే మీ ఇంట పిల్లాడిగా అవతరించాడు. నాయన, నీ కుమారుడు నారాయణుడితో సమానుడు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి నామం, ఎందుకంటే మనకి కోటి జన్మల పుణ్యం రాశీభూతమైతే తప్ప జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయతే, ఇది విశేషమైనటువంటి మాట అన్నమాట. భాగవతంలో చెప్తారు జన్మాంతర సహస్రేషు, కొన్ని వేల జన్మలో పుణ్యం రాసి భూతమైతే తప్ప కృష్ణే భక్తి ప్రజాయతే, కృష్ణుడు ఎందు భక్తి కలగదు. కృష్ణుడు ఎందు భక్తి కుదరాలి అంటే కొన్ని వేల జన్మల యొక్క సంస్కారం బలినీయమైతే తప్ప అతడికి కృష్ణుడు ఎందు భక్తి కుదరదు. అలాగే మనకు మహాత్ములు కూడా చెప్పారు, కొన్ని కొన్ని మనం భగవంతుని నామం పలకడానికి కొన్ని పనులు వదిలేసి మరీ చెయ్యాలి అని. శతం విహాయ గుంజీద సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరింభజేత్ అని ఒక మాట చెప్పారు మనకు శాస్త్రాల్లో. శతం విహాయ గుంజీద, 100 పనులు మానుకొని భోజనం చేయాలి.
సహస్రం స్నానమాచరేత్, 1000 పనులు మానుకొని స్నానం చేయాలి. లక్ష్యం విహాయ దాతవ్యం, 100000 పనులు మానుకొని ఎవరైనా మన దగ్గరకు ఆర్తితో మనకేదైనా కాస్త ఏది భోజనం పెట్టమన్నా, లేకపోతే అతడు ఏమైనా కాస్త మన వలన తీరవలసినటువంటి ఏదైనా దుఃఖంలో కనుక అలవటిస్తూ ఉంటే, అది మన వల్ల తీరేట్టుగా కనుక ఉన్నట్లయితే 100000 పనులు మానుకొని అతడి దుఃఖాన్ని అంతరింప చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం దానం చేసుకోవాలి ఓ మాటైనా. అందుకనే మనకి చెప్పారు మహాత్ములు, డబ్బు దారిద్ర్యం ఉండొచ్చేమో కానీ భాషా దారిద్ర్యం ఎవరికి లేదు కదా. ఎందుకంటే డబ్బు ఉండడం అంటే అది చాలామందికి కష్టం, కోట్లు ఉంటే కానీ చేయలేరు కొన్ని పనులు. పోనీ భాషా దారిద్ర్యం అనేది ఉండకూడదు. భాషా దారిద్ర్యం అంటే ఎదుటివాడిని చులకనగా చూడటం, మాటతో ఎదుటివాడిని హింస పెట్టడం, ఇవి మహాపాపాలు. కాబట్టి మనం భాషను ఉపయోగించుకోవడం కూడా అది సరైనటువంటి సంస్కారమే. అందుకని లక్ష్యం విహాయ దాతవ్యం, కోటి త్యక్త్వా హరింపజేయుతున్నారు, కోటి పనులు మానుకొని భగవన్నామ స్మరణ చేయాలి అని మనకు మహాత్ములు చెప్పారు. ఈ పేరు పెట్టడంలో భగవానుడికే నామకరణం చేయడం అంటే అది ఎంతో అదృష్టం. అది గర్గ మహర్షుల వారికి లభించినటువంటి అదృష్టం అన్నమాట. అందుకనే ఆయన స్వామివారికి కృష్ణ, కృష్ణ అంటే కర్షతీతీతి కృష్ణ ఆయనకు పేరు. అంటే అందరి మనస్సుని ఆకర్షించేవాడు, అందరి హృదయాన్ని చూరగొనేవాడు ఆయన. కాబట్టి అతనికి కృష్ణుడు అనే పేరు పెట్టాడు. మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు కనుక, అలాగే మనలో ఉండేటువంటి జ్ఞాన సంపదకు కారణం భగవంతుడు. ఆ నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం వలననే మనకు జ్ఞానం యందు తృష్ణ కలుగుతుంది. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురు. లోకంలో జగద్గురువు ఎవరు అంటే మొట్టమొదటి మాట ఏమొస్తుందంటే, ఇప్పుడు మనకు జగద్గురువులు కాలాన్ని బట్టి చాలామంది మనకి మన అదృష్టవశాత్తు కొంతమంది లోకంలో మనకి ఒక అవతార కాలంలో వారు వచ్చారు కనుక మనందరి అజ్ఞానం తొలగించడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు ఇప్పటికి కూడా జగదాచార్యులు. అలాగే అసలు జగద్గురువు ఎవరు అంటే కృష్ణ భగవానుడు. వసుదే వసుతం దేవం కంసజానుల వర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఇప్పటికీ కూడా స్వామివారిని మనం వేడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరిని తలచడం వల్ల మనలో అజ్ఞానాంధకారం పటాపంచలైపోతుందో ఆ నామకరణం కృష్ణ అనేటువంటి శబ్దంతో ఈ పిల్లాడు అలాగా లోకంలోకి పేరు పొందుతాడు. ఇక వాసుదేవుడు అంటే సర్వజీవుల శరీరాల్లో వాసయతి అంటే ఉంటున్నాడు. వాసము అంటే అర్థం ఏంటంటే ఉండడం. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా మనం కనబడగానే ఉంటాం, ఏమంటే మీరు ఎక్కడండి నివాసము అంటాం కదా. అలాగే వాసః అంటే ఉండడం. సర్వజీవులలో తానుంటూ తన చేతనే వీళ్ళందరూ కదులుతూ, కదిలే వాటిలో కదలని వాటిలో కూడా తానే ఉంటే ఏది మనకు ఆకర్షణీయంగా కనబడుతుందో ఆకర్షణకు తాను కారణమై ఉన్నాడో ఆయన వాసుదేవుడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, భగవద్గీతలో కూడా వాసుదేవ నామాన్ని గురించి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని జీవులలో ఉంటాడు ఆయన, వాసయతి అన్నింటిలో ఉంటున్నాడు. యద్యపి భూతి మత్సత్వం శ్రీమధుర్చితమేవవా. కాబట్టి ఇతనికి వాసుదేవుడు. పైకి ప్రాపంచికంగా చెప్పుకోవాలంటే వసుదేవుడి కుమారుడు కనుక వాసుదేవుడు ఇలాంటి పేర్లతో ఉంటాడు. ఇంకా ఈయనకి గుణము రూపము కర్మలు ఇలా ఎన్నో పేర్లు వహిస్తాడు ఆయన. ఆయనకుండేటువంటి గుణమేమిటి, అర్థత్రాణ పరాయణుడు. అలాగే పార్థసారథయే నమః, ఆయనకున్న నామాల్లో అష్టోత్తర నామాల్లో గీతామృత మహోదయే నమః, అలాగే పార్థసారథయే నమః అంటే ఈ పేర్లవి దేని సూచిస్తున్నాయి అంటే జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి ఒక అమృత భాండాన్ని ఒక అర్జునుడిని వ్యాజంగా పెట్టి లోకం మొత్తానికి అందించాడు పరమాత్మ. ఆయనలో కోరిక లేదు, ఈ అమృతం నేను లోకానికి అందిస్తే నాకేమిటి లాభం అని ఆలోచించలేదు స్వామి. ఆయన ఒక వ్యాజంగా పెట్టి గీతామృతాన్ని అందించాడు. అందుకని గీతామృత మహోదయే నమః, ఆయనకు అష్టోత్తర శతనామాల్లో ఒక నామం వచ్చేసి పార్థసారథయే నమః ఆయనకు ఒక నామం. ఏమిటది, అర్జునుడి రథాన్ని తోలేవు కదా స్వామి, కాబట్టి అలాంటి రూపంలో ఉండి నీకు జయమగు కాక. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారినే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఇప్పటికి కూడా మనం మంగళ శ్లోకం పాడాలంటే స్వామివారికి ఒక్కసారి ఆ రూపాన్ని తలుచుకుంటాం. ఎందుకని, ఇంత జగదాచార్యుడై ఇంత అవతార పరిపూర్ణమైనటువంటి ఒక అవతారంగా లోకంలోకి వచ్చి గోకులంలో సంచారం చేసి సాక్షాత్ పరమేశ్వరుడు ఆదినారాయణుడై ఈ రూపంలో అవతరించిన ఆయన నరుడికి సేవ చేశాడు, అర్జునుడికి సేవ చేశాడు. కారణమేమిటి, ఎవరైతే తనను ఆశ్రయించారో వారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను అనే మాటకు తాను కట్టుబడి చక్కగా వాటికి సేవనందించాడు ఆయన. అందుకే సనక సనందన సనత్కుమార సనత్సు జాతులనే బ్రహ్మ మానస పుత్రులు కూడా బ్రహ్మపుత్రులుగా పుట్టించి మమ్మల్ని ఎంత మోసం చేశావు కృష్ణ అని అన్నారండి కృష్ణావతారం. ఎందుకు బ్రహ్మపుత్రులు అంటే చాలా గొప్పవాళ్ళు కదా, లోకంలో మనం మన తల్లిదండ్రులు చూసుకొని మనకు ఒక్కింత గర్వానికి లోనవుతాం కదా, బాగా ఆస్తులు సంపాదిస్తేనో గొప్ప గొప్ప పదవుల్లో ఉంటేనో మన కాస్త ఒక్కింత గర్వం కలుగుతుంది కదా. మా నాన్నగారు ఈ భీమవరం పట్టణానికి మున్సిపల్ చైర్మన్ చేశారు, మా నాన్నగారు ఈ భీమవరం పట్టణానికి ఎమ్మెల్యే చేశారు, అంటే ఉంటుంది ఏదో చేశారు మన తాతలో మన తండ్రిలో ఏదో చేశారు, దానికి సంబంధించిన కాస్త అహం ఉంటుంది కదండి నేను ఫలానా వాళ్ళ పిల్లాన్ని. ఇవన్నీ కూడా మానవుడికి కలిగేటువంటి అహంకారం. మరి సాక్షాత్తు ఇక్కడ స్వామివారు ఎలా లోకంలోకి వచ్చాడు ఆయన అంటే, ఇదిగో పరమేశ్వరుడే ఈ రూపాన్ని ధరించి వచ్చాడు ఆదినారాయణ. మరి అటువంటి స్వామి అర్జునుడి పాదాల దగ్గర కూర్చున్నాడు, పార్థసారథిగా కూర్చున్నాడు ఆయన. అటువంటి స్వామిని చూసి సనక సనందనాథులు అనుకున్నారు, బ్రహ్మకు కుమారులుగా పుట్టించి మమ్మల్ని మోసం చేశావు కృష్ణ అన్నారు. ఏమిటి నేను చేసిన మోసం అని అడిగారు స్వామివారు. కనీసం నీ నాలుగు గుర్రాల్లో ఒక గుర్రంగా గుర్తించినా బాగుండేది. బ్రహ్మ మానస పుత్రులు నలుగురు, సనక సనందన సనత్కుమార సరస్సు జాతులు. వీళ్ళ నలుగురి కంటే గొప్ప జన్మ ఏమిటంటే నాలుగు గుర్రాలు. ఏది ఆయన స్వామివారు నడిపారు కదా కురుక్షేత్రంలో, ఆ నాలుగు గుర్రాల్లో ఒక గుర్రం అయితే బాగుండేది కదా. ఎందుకని ఆ గుర్రాలకు సేవ చేశాడు పరమాత్మ. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత యుద్ధం ఏ రోజుకు ఆ రోజు సూర్యాస్తమయం కాగానే ముగించేవాడు. యుద్ధం ముగిసిన తర్వాత అందరూ వెళ్ళి శయనించేవారు, కానీ శయనించని వాడు పరమాత్మ ఒక్కడే. ఆయన ఏం చేసేవాడు, గుర్రాలు తీసుకెళ్ళి నదికి తీసుకెళ్ళి వాటిని నీళ్లు అలా చల్లి వాటి గడ్డిని దుమ్ముని మొత్తం శుభ్రంగా తుడిచి ఏవైనా బాణపు ములుకులు వాటి శరీరాన్ని గుచ్చుకుంటే ఆ బాణపు ములుకులు తొలగించి మళ్ళీ శరీరానికి ఏది బాధ తెలియకుండా తన హస్తస్పర్శతో స్వామివారు వాటికి సేవ తీర్చాడు. ఎంత అదృష్టం ఉంటేనండి, బాగా పట్టు పంచెను తీసుకొచ్చి ఇలా బొడ్డులో దూపుకొని ఇలా మోకాళ్ళ దాకా వెళ్ళేట్టుగా ఆ పంచెని ఇలా లాక్కొని స్వామివారి శ్వేద బిందువులు ఇంకా ఇలాగ ముఖానికి పడుతూ ఉంటే ఇలా నీళ్లు చల్లుతూ ఆ గుర్రాలకి సేవ చేశాడు స్వామి. ఇప్పుడు సనక సనందనాథులు ఏమంటున్నారు, ఈ బ్రహ్మపుత్రుల జన్మ కంటే ఆ గుర్రాల జన్మ చాలా గొప్పది కదా, నీతో సాంగత్యం కలిగిన ఏ జన్మైనా గొప్పదే, కానీ సాంగత్యం నీతో కలిగి ఉండాలి, నీతో కలిగిన జన్మ ఏదైనా మాకు చాలా ఉపయోగమే అని అన్నారండి వాళ్ళు గోపికలు. అంతేగాని వాళ్ళు నాకు ఈ జన్మే కావాలి, ఇదో ఇలాంటి స్థితే కావాలని కోరుకోలేదు. వాళ్ళు పరమాత్మ కనుక ఒక అవతారాన్ని ధరించి వస్తే ఆయనతో సంబంధం కలిగిన ఏ జన్మైనా చాలు. కాబట్టి అలా అందరి హృదయాన్ని ఆకర్షించాడు ఆయన, అలా గుర్రాల హృదయాన్ని ఆకర్షించాడు. అలాగే గోమాతలు, ఆ గోమాతలు అంటే గోవు గోకులలో ఆయన యశోదమ్మ చక్కని చెప్పులు కొని ఉంచేదాడు స్వామివారికి పాదరక్షలు. ఆయన చక్కగా అలంకారం చేసేది ఆవిడికి, యశోదమ్మ అలంకారం చేసేది కృష్ణయ్యకి. అన్నీ అలంకారం పూర్తయిన తర్వాత మంచి చెప్పులు తెచ్చిపెట్టేవాడట నందుడు. మరి రాజకుమారుడు కదండి కృష్ణయ్య, ఆయన ఆ చెప్పులు వేసుకుని పెడితే ఆయన హోదా చక్కగా ఉంటుంది, హుందాగా ఉంటాడు స్వామి అని ఆయన ఆలోచన. కానీ స్వామి అటండి పాదరక్షలు పక్కన పెట్టి అలా వెళ్ళేవాడట, ఇది గోవులు వెంట. తిరిగి వచ్చేటప్పటికీ నందుడు చూసేవాడు, నందుడు యశోద ఇద్దరు మాట్లాడుకునేవాడు. నందుడు అనేవాడు, ఏం యశోద ఈరోజు నా కృష్ణుడికి పాదరక్షలు గుర్తు చేయలేదా, నేను మంచి జత తెచ్చి ఇక్కడ పెట్టానే ఇవి వేసుకొని వెళ్ళలేదా కృష్ణయ్య అంటే, నేను వెళ్ళేటప్పుడు చెప్పానండి అని ఈవిడంది. సరే ఎందుకు వేసుకోలేదు పిల్లాడు అని నందుడు వచ్చిన తర్వాత కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ పాదరక్షలు వేసుకోలేదేమంటే అప్పుడు స్వామి చెప్తాడు, అయ్యా నేను పరిపాలన చేసే గోవులకే చెప్పులు లేనప్పుడు నేను వేసుకోవడం మర్యాదగా ఉంటుందా అన్నాడు కృష్ణయ్య. మరి నేను గోవులు తీసుకుని అడవులు పెడుతున్నాను కదా, ఆ గోవులు ఏమైనా చెప్పులు వేసుకు పెడుతున్నాయా, అవి ముళ్ళల్లో రాళ్లల్లో రప్పల్లో ఆ ఇరుకైనటువంటి చెట్ల పొదల మధ్యలో ఇంత తృణం కోసం అవి అలాగా వెళ్ళిపోతున్నాయి, అవి చెప్పులు లేకుండా అవి సంచరిస్తుంటే మరి నేను చెప్పులు వేసుకోవడం ఏమైనా మర్యాదగా ఉంటుందా అని స్వామి పాదరక్షల్ని కూడా ప్రక్కన పెట్టాడు. అంటే సర్వభూత హితాయ నమః, సర్వభూత హితేరతః. మనకి భక్తి లక్షణాల్లో కూడా సర్వభూత హితేరతః, ఈ లక్షణాలు అద్వేష్ట సర్వభూతానాం, ఇది కూడా దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలు పరమాత్మకు ఉన్నాయి, అందువలన అతడు అందరికీ ఇష్టుడు. స్వామివారి గుణములు బట్టి పేరు వచ్చింది, ఇక రూపాన్ని బట్టి పేరు వచ్చింది ఆయన. గొప్పదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అలాగే కర్మ ఆయన చేసిన పని ఏది మనం మనం చెప్పుకున్నాం కదా అష్టోత్తర శతనామాల్లో భగవంతుడు ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన పేరు. ఇంకా ఇలా ఎన్నో వస్తాయి. ఈ బాలుడి వలన మీరు అన్ని దుఃఖాలని అతిక్రమించగలుగుతారు. చూడండి, ఎవరు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే పొందుతారు. లోకాన్ని గురించి ఆలోచించేవాడు లోకాన్నే పొందుతాడు, ప్రపంచం గురించి ఆలోచించేవాడు ప్రాపంచికమే పొందుతాడు, ఆధ్యాత్మికాన్ని గురించి విచారణ చేసేవాడు ఆధ్యాత్మిక ఆనందాన్నే పొందుతాడు. మనం ఏ వస్తువుని తింటే ఆ ప్రేమికులు ఎలా వస్తాయో, మనం నిరంతరం మన మనస్సు దేనిలో రమిస్తూ ఉంటుందో ఆ అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీని మనస్సంతా కూడా పరమాత్మయందు లగ్నమై ఉంటుంది గోపికలది. స్వామి ఆనంద స్వరూపుడు కృష్ణ భగవానుడు. కృష్ణ అంటే నిరతిశయమైన ఆనందం అనే అర్థం అండి. కృష్ణ అనే పదానికి నిరతిశయమైన ఆనందం అంటే అర్థమేమిటి, ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేదు, ఆ ఆనందాన్ని పుస్తకాల మీద వ్రాయలేదు, ఆ ఆనందాన్ని నోటితో చెప్పలేదు, ఆ ఆనందాన్ని ఇంకొకటితో పంచుకున్నా ఇంకా చెప్పవలసింది ఎంతో ఉంటుంది. అందుకని నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం కృష్ణ స్వరూపం. అలాంటి స్వామిని చేరిన వాడికి దుఃఖం ఎందుకు కలుగుతోంది, ఈయనని చేరిన వారందరూ దుఃఖాన్ని పోగొట్టుకుంటారు. నీ కుమారుడు నారాయణుడితో సమానుడు సుమా అని చెప్పేసి ఇక గర్భుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా తన కుమారుడి గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా పొంగిపోయాడు. ఇక తర్వాత స్వామివారు మెల్లగా బాలక్రీడల్లో అడుగు పెడుతున్నాడు. ఇలాగా జానుభాగముల హస్తములు వీడ్వడ నిడుచు దిగ్గన పోదురింతనంత నవ్వల పయ్యదలంది జవ్వాడుతూ ఆల క్రేపులతో కలలమి బట్టి విడువనే రకవాణి వెనువెంట జరుగుదురు అప్పంకముల తడు కడులు జొత్త ఎత్తి చండిచ్చుతో ఇరిదశ పాలిండు చేతుల ఉడుకుతు చేపుగలగ దూడుదురు గృక్క గృక్కకు దూరమగుచు ఆడుదురు ముద్దు పలుకుల వ్యక్తములగా కరములంగ్రములు అల్లా చికదలకుదురు రామకృష్ణుడు సై శవరతుల తగలి. ఇక్కడ బలరామకృష్ణుడు అలాగే స్వామివారు బలరాముడు కృష్ణుడు ఇద్దరు. వీరిద్దరూ బాల్యంలో ఎలా అడుగు పెట్టారనే విషయాన్ని చెప్తున్నాడు పోతనామాచ్యుల వారు. ఇలాగా తల్లిదండ్రుల్ని గోపకుల్ని చక్కగా సంతోషింపజేస్తున్నారు. వారు మోకాళ్ళ మీద పట్టి చేతులు కూని నెమ్మదిగా లేచి నిలబడుతున్నారు. అంటే ఒక లీల, మన పిల్లలు మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తారండి ఇంట్లో వారు ముద్దు ముద్దు పలుకులు మాట్లాడుతున్నా లేక ముద్దు ముద్దుగా వాడు ఏదైనా ఒక పని చేస్తున్నా మనకి ఎంత ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులైనటువంటి వారికి. అలాంటిది ఈ జగత్తుకే సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ఒక ఆకారాన్ని ధరించి బాలుడిగా లోకంలోకి వచ్చి ఆయన ఒక లీల చేస్తుంటే మనం కళ్ళార్పగలమా? దేవతలు సైతం ఆ దృశ్యాన్ని తిలకించడానికి చాలా ఆతృతపడ్డారంటారు మనకు వ్యాస భాగవతంలో. ఎందుకంటే దేవతలకు కూడా అలభ్యం ఇటువంటి దృశ్యాలు. ఇలా స్వామివారు ఇలా మోకాళ్ళు పట్టుకుని లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా ముందుకు పడబోతున్న సమయంలో ఆవుల తోకలు కనపడేటవాడు వాళ్ళకి, అంటే లేగదోడల తోకలు. ఇలా ముందుకు పడబోతూ తోకలు పట్టుకునేవాడు. ఈ తోకలతో పాటుగా ఈ లేగదోడలు మమ్మల్ని ఎవరో పట్టుకున్నారన్నట్టుగా ఇవి ముందుకు జరుగుతుంటే వాడితో పాటుగా వీళ్ళు కూడా నడక లాంటి ఒక పరుగు లాంటి నడకతో వాడు అనుసరిస్తూ ఉండేవాడు. ఇలాగా కొంత దూరం నడిచిన తరువాత తల్లులు ఎవరైనా కనబడితే వాళ్ళ పైట కొంగు పట్టుకొని ఊగేవాడు. ఇలాగా స్వామి చక్కగా లీలలు చేస్తూ ఆకలి వేసినప్పుడు వాళ్ళ స్తన్యం దగ్గర చేరి తల్లుల స్తన్యం దగ్గర చేరి పాలు త్రాగేటప్పుడు ఎలా కనబడుతున్నారట, ఒక యోగి పుంగవుడు సమాధి స్థితిలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో పాలు త్రాగేటువంటి సమయంలో ఆ గృక్క గృక్కలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నటువంటి కృష్ణ భగవానుడు కూడా ఆ లీలా మాధుర్యాన్ని చూపిస్తున్నాడు. అంటే అరమూర్పు కన్నులతో యశోదమ్మ చూస్తుంటే చాలా ఆనందం కలిగేదట యశోదమ్మకు. ఆ స్తన్యమిస్తున్నప్పుడు పరమాత్మ మనందరికీ జగత్కర్త జగద్రక్ష జగదోద్ధారకుడు పరమాత్మ. అందుకనే భూత భవ్య భవత్ ప్రభు విష్ణు సహస్రనామంలో మొదట్లోనే ఆయన లక్షణం చెప్పారు. విశ్వం విష్ణుర్వ షట్కారం భూత భవ్య భవత్ ప్రభు. ఆయన ఎవరండి, భూతకాలంలో ఏది జరిగిందో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఈ కాలంలో ఎలా జరపాలో ఆయనకు తెలుసు, గడిచేటువంటి భవిష్యత్తు కాలంలో ఏది జరగబోతుందో అది ఆయనకు తెలుసు. ఈ మూడింటికి ప్రభు అయినటువంటి వాడు పరమాత్మ. మనం మన ఎంతవరకు మన గొప్పదనం అధికారం అనేది ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ వయస్సు ఇలాగే ఉంటుంది, ఈ ఓపిక ఇలాగే ఉంటుంది, ఇగో ఈ ధనం ఇలాగే ఉంటుంది, ఈ పదవి ఇలాగే ఉంటుంది, మనకేమైనా నమ్మకం ఉందా? ఎప్పుడు ఏ క్షణంలో అయిపోతుందో తెలియదు. మాతులు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషా కాల సర్వం ఆదిశంకర భగవత్పాదాచార్య వారు చెప్పారు. ఈ దీన్ని నమ్మడానికి వీల్లేదు. మానవుడు దేన్ని నమ్ముకుంటున్నాడో చెప్పారు. మా కురు, కురు అంటే చేయడం అని, మా అంటే వద్దు. ఆదిశంకరాచార్యులు వారు హెచ్చరిస్తున్నారండి, ఇది చెయ్యొద్దు. ఒక శాసనం ఉంటుందండి, ఇక్కడికి మీరు వెళ్ళొద్దు, ఈ వైపు మీరు చూడొద్దు, కొన్ని ఉంటాయి. అలాగే జగద్గురువులు ఒక నిర్ణయం చేసి శాసనం చేశారు, మా కురు అంటే ఇది చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దు? ధన జన యవ్వన గర్వం. మానవుడికి మూడు చూసుకొని గర్వం వస్తాయంటే, మొదటిది ధనం, రెండవది జనం, మూడవది యవ్వనం. దేహాన్ని చూసుకున్నప్పుడు గర్వం వస్తుంది, నా ఒంటికింత శక్తి ఉంది కదా, నేను ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, గడ్డాలు వస్తే అడ్డాలు తెలియదు అనేవాడు. మీసలు ఇంకా కోటికి చిక్క ముందరే మానవుడు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఎవడైతే మీసం వచ్చినప్పుడు, గడ్డం వచ్చినప్పుడు అదుపాతనంలో ఉంటాడో వాడి జీవితం భవ్యంగా జరుగుతుంది. ఎవడైతే దీన్ని లెక్క చేయక యవనాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ఇంద్రియాల వెంట పరిగెడతాడో రేపటి రోజున వాడు అచ్చట్టబడాల్సి వస్తుంది. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండవలసిన వయస్సు ఏమిటంటే యవనంలో ఉన్నప్పుడు. తరువాత మనకు చాలా అహంకారాన్ని కలిగించేది జనం. జనం అండి, ఎక్కడైనా మనం ఒక పొరపాటు పనిచేసామండి, ఎవరో మనల్ని దండించాడు, వెంటనే మనం ఏమంటాం, నీ బజార్ వచ్చేందని కదా నన్ను అంటున్నావు, మా బజార్కి రా, నీ సంగతి ఏంటో తెలుస్తానంటే, నీళ్లలో ఉన్న ముసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఇప్పుడో చెప్పేశారు, నీళ్లలో ఉన్న ముసలి నిగిడి ఏనుగు పట్టు, నీళ్ళలోకి పోతుందండి ముసలి, నీళ్లలోనే ఉంటుంది, ఏనుగుని సైతం బయటికి పోకుండా పళ్ళతో బంధించబడుకుంటుందండి. అదే ముసలి నేల మీదకి వచ్చింది. ఇప్పుడు ఒక కుక్క బౌ అందండి, ఆ కుక్క ఎంత, దాని అరుపు ఎంత అండి, వెంటనే ముసలి తత్తరపాటుతో నీళ్ళు ఎక్కడున్నాయా అని చూసుకుంటుందండి. నీళ్ళ లోపల ముసలిని పట్టిన, ఏనుగుని పట్టినటువంటి ముసలి బయట కుక్క అరవగానే నీళ్ళు ఎక్కడుంటుందో ఎలా చూసుకుంటుందో, మానవుడు కూడా స్థాన బలిమిని చూసుకొని అలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. కానీ స్థానబలం ఎంతవరకు ఉంటుంది? స్థానబలిమి కానీ తన బలిమి కానీ అది వాడికి బలం కాదది. అందుకని జనాన్ని చూసుకొని నువ్వు విరవేగం. మూడవది ఏమిటండి? ధనం. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలస్సం. అలెగ్జాండర్ అంతటి మహానుభావుడు, విశ్వవిజేత అని పేరు పొందినటువంటి మహానుభావుడు తన అంతిమ కోరికలు మూడు, మూడింటిని రాసుకున్నాడు అని పెద్దలు చెప్తారు. మొట్టమొదటి ఏంటి అంటే, తన శవపేటికని వైద్యులు మోయాలి. రెండవది, తన శవం మీద రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు చల్లాలి. మూడవది, నా చేతులు కనపడేట్టుగా శవపేటికలో బయట పెట్టి నా యాత్ర జరపాలి. ఈ మూడు రాసుకున్నాడు ఆయన. ఎందుకలా రాసుకున్నాడో కూడా సమాధానం చెప్పాడు. వైద్యులు నా శవపేటికి మోయాలి అంటే అర్థమేమిటి, నేను డబ్బు లేక చచ్చిపోలేదురా, డాక్టర్లు లేక చచ్చిపోలేదు, నా కాలం వచ్చి చచ్చిపోయాను, ఇంతమంది వైద్యులున్నా కానీ నాకు బాగు చేసేవాడు లేడు. కారణం ఏమిటంటే కాలం తీరిపోయింది. కాలం ఉందనుకోండి ఆర్ఎంపి డాక్టర్ చాలు మన బతుక్కి. కాలం ఉందనుకోండి బయటపడాలి బాగుపడాలనంటే ఆర్ఎంపి డాక్టర్ పెళ్ళిచ్చినా బ్రతుకుతాడు. వాడి కాలం తీరిపోతే గోల్డ్ మెడలిస్టులు ఆపరేషన్ చేసినా వాడు ఆపరేషన్ థియేటర్లో చచ్చిపోతాడు. కాలం తీరిపోయిన తర్వాత డాక్టర్లు ఎవరు కాపాడలేరు మనల్ని. ఎందుకని అంటే భగవంతుడి నిర్ణయం అది ఇంతవరకే. అందుకని వైద్యులు నా శవపేటికి మోయాలి, ఎందుకని నేను వైద్యులు లేక చచ్చిపోలేదు, ఇది ప్రపంచానికి తెలియాలి. రెండవది, నా మీద వజ్ర వైఢూర్యాలు చల్లాలి, రత్నాలు వైఢూర్యాలు. విశ్వవిజేత ఇంతమందిని జయించి, ఇంత కొల్లగొట్టి, ఇంత ధనాన్ని తనదిగా చేసుకొని, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఇదిగో తన మీద నుంచి రత్నాలు రాసులు వైఢూర్యాలు దొరికిపోతున్నా, ఇది నాది అని పట్టుకెళ్ళడానికి ఏదీ లేదు, ఇవన్నీ ఇక్కడే విడిచి వెళ్ళిపోతున్నాను, నా మీద చల్లబడుతున్నాయే కానీ నేను దీన్ని తీసుకెళ్ళలేకపోతున్నాను, ఈ రహస్యం తెలియాలి. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు ఎందుకు చల్లుతారంటే, ఈరోజు వీడు ఒకప్పుడు దేహంతో ఉన్నప్పుడు 2 రూపాయల బిళ్ళ కింద పడిపోయినా వెతుక్కొని తీసుకున్నాడు, ఇప్పుడు వీడి మీద నుంచి నాణ్యాలు తొలిపోతున్నా వెతుక్కోవడానికి వీడు లేవడం లేదు. లక్ష్మీనారాయణ ఇద్దరికి చిన్నపాటి పోటీ వచ్చిందట, నీ భక్తులు ఎక్కువ ఉంటారా నా భక్తులు ఎక్కువ ఉంటారా అని. సరే వెంటనే నారాయణుడు, ఏది అమ్మా ముందు నీ ప్రభావం ఏంటో చూపించు అన్నాడు నారాయణ. లక్ష్మీదేవి ఏం చేసింది, బంగారు నాణ్యాలు కురిపించడానికి ఒక ప్రదేశం వెతుక్కుందండి ఆవిడ. ఏమిటా ప్రదేశం? శవాన్ని మోసుకెడుతున్నారు ఒక చోట. శవాన్ని మోసుకెడుతుంటే మరి బంధువులు కొడుకులు ఆప్తులు, మిత్రులు, స్నేహితులు వీళ్ళందరూ వస్తుంటారు కదా. ఆ శవయాత్రను ఎంచుకుంది అమ్మవారు. ఆ శవయాత్రలో బంగారు నాణాలు కురిపించేసిందండి అమ్మ. ఇప్పటిదాకా కుండ మోస్తున్న కొడుకు కూడా కుండ పక్కన పెట్టి ఏరుకోవడం మొదలెట్టే. ఏమో నాలుగు బంగారు కాసులు ఏరుకుంటే రేపు ప్రొద్దున మా నాన్నగారి దినానికి పనికి వస్తాయి కదా, పెద్ద కర్మకు పనికి వస్తాయి కదా, వాడు ఏరుకుంటున్నాడు. ఆ వెంట వచ్చిన ఆప్తులు, మిత్రులు వాళ్ళందరూ కూడా ఇక ఏడుపులు ఆపేసి వాడికంటే నేను ఒకటి ఎక్కువ ఏరుకుంటే నాకు కూడా ధనం వస్తుందని వాళ్ళు ఏరుకోవడం మొదలెట్టారు. ఎక్కడ దుఃఖం లేదండి, ఒకళ్ళ మీద ఒకటి కొట్టుకుంటున్నారు. అది నాది, ఇది నాది, ఒరే నేను ముందు కొట్టుకున్నాను అని ఒకడు, కాదు నేను ముందు చూశాను అని ఒకడు, ఇలాగా పెద్ద గందరగోళం బయలుదేరింది అక్కడ శవయాత్రలో. ఇవిడ అమ్మవారు చెప్పారు, చూశావా స్వామి, వాళ్ళు ఇప్పటిదాకా ఏడుపులు ఎంత బాగా ఏడ్చారు, ఇప్పుడు ఒక్కడికైనా ఏడుకుందా, పైగా అక్కడ కొట్టుకుంటున్నారు, ఆ నాన్న నేను చూశానని, నాన్న నేను ముట్టుకున్నానని ఏవేవో అంటున్నారు. కాబట్టి నా ప్రభావం ఏంటో చూశారా కలియుగంలో నన్ను ఎంతమంది కోరుకుంటున్నారో. అప్పుడు వెంటనే నారాయణ అన్నాడు, అందరూ ఏరుకుంటున్నారు కానీ శవం ఏరుకుంటుందా అని అడిగాడు స్వామి. వీళ్ళందరూ ఏరుకుంటున్నారు, శవం ఏరుకుంటుందా అన్నాడు. వెంటనే లక్ష్మీదేవి అంది, శవం ఎందుకు ఏరుకుంటుంది స్వామి, మీ పిచ్చి కానీ మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, శవం ఏరుకుంటుందా అని అంది లక్ష్మి. వెంటనే నారాయణుడు అన్నాడు, ఆ శవం ఎందుకు ఏరుకోవడం లేదంటే నేను లేను కాబట్టి అందులో, నేనుంటేనే నీ విలువ, నారాయణుడు ఉంటేనే నాణ్యానికి విలువ అండి. రేపు రొద్దు నాణ్యాలే మనం బ్రతికించావు, నారాయణుడు ఉంటేనే నాణ్యం. మనం నాణ్యాన్ని చూస్తున్నామే కానీ నారాయణుడిని మరుస్తున్నాం. అసలు ఆ నాణ్యాన్ని గుర్తింపజేసేది నారాయణుడు కదా. చిన్నపిల్లాడు రూపాయి పిల్లల చేతిలో ఉంటుంది, వాడి మనం ఇవ్వరా ఇవ్వరా అంటే వాడు ఇవ్వడం. అదే బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఆ రూపాయి పిల్ల వాడికి తెలియకుండా వదిలేస్తాడు. పట్టుకోవడానికి కారణం ఏంటి, విడవడానికి కారణం ఏంటి, పట్టుకున్నప్పుడు వాడు వెలుపుతో ఉన్నాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, ఇది రూపాయి ఇది నాది అనేటువంటి ఒక అహం తెలుస్తోంది వీడికి. గాఢ నిద్రలో మనసు లేదు అక్కడ, అందుకని వాడి చేతిలో రూపాయి వాడే విడిచేశాడు. ఇప్పుడు తల్లి తీసుకున్నా తండ్రి తీసుకున్నా వాడికి దుఃఖం లేదు. దుఃఖం తెలియడానికి కారణం ఏంటి, నాది అనే భావన ఎక్కడ కలిగింది, లోపల చైతన్య స్వరూపుడైన నారాయణుడు ఉన్నప్పుడే కలుగుతోంది. ఆ నారాయణుడే లేని శబ్ద వాచ్యం, ఆయనే అహహా అని పిలువబడుతున్నాడు పరమాత్మ. కాబట్టి ఇన్నింటికీ కారణం ఆయన. మనం దేని చూసి దేన్ని మరుస్తున్నాం అంటే ప్రపంచాన్ని చూసి పరమాత్మని మరుస్తున్నాం. పరమాత్మ అంటున్నాడు, అసలు ఈ ప్రపంచం అనే ఉనికికి కారణం నేనే, అసలు ఈ ఉన్నది అని నీకు తెలియడానికి కారణం నేనే. మీరేం చేస్తున్నారంటే నన్ను మర్చిపోయి నేను చూపించిన దాన్ని పట్టుకుంటున్నారు. అంటే నీడని పట్టుకొని సత్యాన్ని విడుస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకోండి అని నేను అన్నానండి, మీరు నన్ను విడిచేసి నా నీడను పట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? నీడ ప్రపంచం లాంటిది, సత్యమేమిటి పరమాత్మ. మనం ఏం చేస్తున్నాం, నీడని పట్టుకొని నారాయణుని విడిచేస్తున్నాం, అదే దుఃఖానికి కారణం. కాబట్టి ఇక్కడ స్వామివారు చక్కగా ఓ లీల చేస్తుంటే వీళ్ళందరూ మైమరిచిపోయారండి. మన పిల్లాడు నాలుగు మాటలు వచ్చిగానే మాట్లాడితేనే ఫోన్లో బాగా వీడియో తీసి వాట్సాప్లో స్టేటస్ పెడతాం కదండి. మా మనవడు ఈ రోజున అమ్మా అన్నాడు, ఏ పెద్ద స్టేటస్లో పెట్టేసి మీరందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఏదో అనుకుంటారు కదా. మరి మీరు మీకు కర్మ జీవితమే ఇంత ఆనందాన్ని ఇస్తే, మీ జీవితంలో ఒక స్వామివారి యొక్క అనుగ్రహంతో వచ్చిన ఒక జీవి చేసినటువంటి ఒక లీలే మీకు ఇంతటి ఆనందాన్ని కలిగింపజేస్తే, ఆ నారాయణుడే వచ్చి ఎదురుగా ఆడడం మొదలు పెడితే అది ఎంత బాగుంటుందండి, అది చూసిన వాళ్ళకి ఎంత అదృష్టం అది. అందుకని చక్కగా స్వామివారు కొన్ని నీళ్ళని చేస్తున్నాడు. ఆ పాలు త్రాగేటప్పుడండి యోగ సమాధినిష్ఠుడై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానిగా కనబడుతున్నాడు అండి పరమాత్మ. లోకంలో మనకున్నటువంటి ఆనందానికి మనం చెప్పలేం, ఎందుకంటే మన వాడు చెప్తూ ఉంటారు కదా, పుట్టింటికి వెళ్ళేటప్పుడేమో గుర్రంలాగా పడిగెడతారు, అత్తింటికి రమ్మంటేనేమో తాబేలాగా తయారవుతారు కదా. అలాగే మనకుండే ఇన్ని వేరియేషన్స్ మనకుంటే, మరి పరమాత్మ దగ్గరకు చేరుకోవాలంటే ఎంత వేగంగా వెళ్ళాలి. యదా నదీనాం భవోంబు వేగా, భగవద్గీతలో 11వ అధ్యాయంలో చెప్పారు. ఏ వెళ్ళడం అయ్యా స్వామి, ఆ నోరేమిటి, ఆ తమిష్టలేమిటి, ఆ అగ్నికీలలేమిటి, ప్రతివాడు ఏదో సముద్రంలోకి పోయేటువంటి వాడి మాదిరి అలా పెడుతున్నారేమయ్యా, మా వాళ్ళని కూడా నువ్వు తినేస్తున్నావు స్వామి, మా సైన్యం కూడా వెళ్ళిపోతున్నారు నీలోకి. అర్జునుడు బాధపడ్డాడు. స్వామి అన్నాడు, ఈ స్వరూపంలో నాకు తేడా ఉండదు అర్జున, అన్నీ నావే అన్నీ నేనే, తీసుకునేవాడిని నేనే, వెళ్ళిపోయేది నేనే, మొత్తాన్ని గ్రహించేవాడిని నేనే, నువ్వున్నది కూడా నాలోనే, నీ ఉనికి కారణం నేనే, నువ్వు చూస్తున్న దానికి అధిష్టానము ఆధారము రెండూ నేనే. ఇది పరమాత్మ చెప్పాడు. రహస్యం అర్థమైతే కదా, పరమాత్మ ఎక్కడ రహస్యంగా పెట్టలేదండి, ఒక చోట గుట్టుగా దాచిపెట్టలేదు పరమాత్మ, దాన్ని చక్కగా మనకు వివరించి అందించాడు. అయితే తెలుసుకోగలిగినటువంటి బుద్ధి మనకు ప్రచోదనం కావాలి కదా. బుద్ధి ప్రచోదనం అయితేనే భగవతత్వం తెలుస్తుంది. ఆ బుద్ధి కుచ్చితపు బుద్ధి అయింది అనుకోండి, ఇంద్రియాలకు లోబడింది అనుకోండి, మన బుద్ధులన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి, పరమాత్మ దాకా వెళ్ళాం. అందుకని పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అని మనకు భాగవతంలో చెప్పారు. ఇలాగ చక్కగా స్వామివారు అలా కనిపించారు. తడవాడిని బలకృష్ణులు తడవాడిని వారు చూచి తగరంబాదులు, తడవాడి అరులు భయమున తడవాడిని మంతనముల తాపసులు వెంకన్. ఇక్కడ వీళ్ళు ఆడుతూ ఉంటే ఒక కాలు ఇలా వేస్తున్నారు, ఒక కాలు అలా వేస్తున్నారు, వాళ్ళ అడుగులకి భూమి పులకరించిపోతుందండి. ఏమండి, మా ఆయన గారికి తప్పటి అడుగులు నేను చూశాను అన్నదట ఒక ఆవిడ. ఇదెంత ఆశ్చర్యం, మా ఆయన తప్పటి అడుగులు నేను చూశాను. మా భార్య ఉందండి, మా భార్య నా దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఆడుకోవడం చిన్నప్పుడు అడుగులు వేయడం నేను చూశానంటే అది ఎంత విచిత్రం అండి. ఇక్కడ భూదేవికి అటువంటి అదృష్టం కలిగింది, నారాయణుడు అడుగులు వేస్తుంటే భూమి ముసిపోతుంది. ఎందుకని, తన పతి అడుగులు తన మీద తరలు పెడుతున్నాయి. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నారాయణ ముచ్చి వేస్తుంటే ఆడ పులకరించిపోతుంది. ఇక్కడ ఆయన నడకలు రంభలకు నాట్యాలు నేర్పుతున్నాయండి. ఎవరు చూస్తున్నారట, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ ఉంటారు కదా అక్షరసలు, వాళ్ళందరూ అనుకున్నారట మనందరికీ నాట్యాచార్యుడు నేర్పింది కొన్ని అడుగులే, కానీ నాట్యాచార్యుడు కూడా నేర్వని అడుగులు ఇదిగో నటన సూత్రధారి నారాయణుడు నేర్పుతున్నాడు మనకి భూలోకంలో, అందరం వచ్చి చూద్దాం రండి. అక్కడ భూలోక దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నారాయణుడి దగ్గరే నాట్యం నేర్చుకుంటున్నారండి. ఆయన అడుగులు వేస్తుంటే రంభ వాళ్ళు అనుకుంటున్నారట ఈ భంగిమ మాకు నాట్యాచార్యుడు కూడా నేర్పలేదే అని వాళ్ళు నేర్చుకుంటున్నారట. అంటే అక్కడ ఎంత అద్భుతంగా స్వామి ఆ అడుగుల కదలిక, పరుగు పరుగు నరా ఓ ఈ బాలకృష్ణ. మీరు కృష్ణాశ్రమం పెదముత్తేవి చక్కగా మధురవాడి అనే చిన్న పుస్తకం ఉందండి, మొగము నందున చిరునవ్వు మొలకలెంత, పలుకు పలుకున అమృతం ములుకుచుండ, మాటలాడుతుగాని మాతోటి నీవు, పరుగు పరుగున రావో ఈ బాలకృష్ణ. ఎంత అద్భుతంగా రాశాడు మహానుభావుడు. ఆయన అనుభవించాడండి కృష్ణతత్వాన్ని. కృష్ణుడు ఆయనతో ఆడుకున్నాడు. ఏమండి, కృష్ణుడు త్రేతాయుగంలోనో రామచంద్రుడి రూపంలోనో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ రూపంలోనో ఆడి ఆ కాలానికే మాత్రమే పరిమితమైతే అనంతుడు అనే పదానికి అక్కడ అడ్డం వస్తుందండి. ఆయన సర్వవ్యాపి, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన నిత్యుడు, శాశ్వతుడు, ఈ పదాలకు అడ్డొస్తుంది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే. అందుకని కృష్ణుడు అన్ని సమయాలలో ఉండేవాడు, అది అనుభూతిని పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ పరమాత్మతో ఆడుకున్నారండి. మొగము నందున చిరునవ్వు మొలకలెంత, ఎంత అద్భుతంగా రాశారండి. ఒక్కసారి అది చదువుతుంటే బాలకృష్ణుడు మన కళ్ళ ముందు కనబడతాడు. ఇది పలుకు పలుకున అమృతం ములుకు చుండ, మాట మాటలో అమృతం వస్తుందటండి నారాయణ మాట్లాడేటువంటి మాట. కానీ మన పిల్లాడు మాట్లాడుతూ ఉంటే వాడు ఉమ్మొచ్చి మన మీద పడినా మనకు ఎంత ఆనందం అండి, మన పిల్లాడు ఎంగిలి మనకెంత ఆనందం. అక్కడ ఎంగిలి మంగళం అండి బృందావనంలో, ఇక్కడ ఎంగిలి ఏష్యం ప్రపంచంలో, కానీ ఎంగిలి మంగళం ఎక్కడ, బృందావనంలో. ఎందుకని, అది భాగవతోచ్చిష్టం, భాగవతోచ్చిష్టం అండి. మనకి గోకులం పెడితే చాలా కథలు చెప్తారండి, మీరు బృందావనం పెడితే ఆ బృందావనం ఊరికే చూసి రావడం కాదండి, అక్కడ మహాత్ములు ఉంటారు, వాళ్ళని అడగండి కృష్ణలీలలు చెప్తారు. బృందావనంలో ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాలలో కూడా కృష్ణతత్వం అనేటువంటిది తొణికిసి రాడుతుందండి. అసలు ఉన్నది కృష్ణుడే, ఇంకొకటి లేదక్కడ. వాళ్ళని అడిగితే ఎన్ని రహస్యాలు చెప్తారో, ఇంకా మీరు చెప్పాలంటే పోతన భాగవతంలో చెప్పని రహస్యాలు కూడా బృందావనంలో చెప్తారు, అంత విశేషంగా చెప్తారు. దూర్వాసుల వారు ఓసారి కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు కొన్ని వరాలు కావాలి అని కోరుకున్నాడు. ఏమిటా వరాలు అని అడిగాడు కృష్ణయ్య. మీరు అక్కడ రుక్మిణి అమ్మవారి కళ్యాణం జరిగిన ప్రదేశం వెళ్ళారా, రాధా కళ్యాణం జరిగిన ప్రదేశం వెళ్ళారా, అమ్మవారు పాండీరవన ఎంతమంది వెళ్ళారు, బృందావనం వెళ్ళలేదా, వెళ్ళండి ఈసారి రాధా కళ్యాణం జరిగిన ప్రదేశం ఉంది అక్కడ. చక్కగా అక్కడ దూర్వాసుల వారితో సంభాషణ జరుగుతోంది కృష్ణయ్యకి. దూర్వాసుల వారు అడిగారు, అయ్యా కాస్త నాకు కొన్ని వరాలు కావాలి, ఏం కావాలో అడగండి అన్నాడు ఆయన. మొట్టమొదటిది నాకు బృందావనంలో నివాసం ఉండాలి, నేను నిరంతరం బృందావనంలో ప్రవేశం చేసి ఇక్కడే నాకు స్థానం కావాలి. రెండవది నీ ఉచ్చిష్టం నాకు కావాలి, అంటే మీరు తిన్నటువంటి ప్రసాదం నాకు ఎల్లవేళలా ఎవరో ఒకరు నాకు అనుగ్రహించాలి అని కోరుకున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, దూర్వాస ఏ వరాలైనా ఇస్తాను కానీ ఇవి మాత్రం నేను ఇవ్వలేను అన్నాడు. ఏ వరాలైనా ఇవ్వగలను, కానీ ఇది మాత్రం ఇవ్వలేదు. అందుకే బృందావన ప్రవేశం అంటే స్వర్గధామం అంటే, బృందావన ప్రవేశం అంటే గోలోకధామ ప్రవేశం. రాధాదేవి పరమానుగ్రహం లేకపోతే బృందావనంలో కాలు పట్టలేము. రాధమ్మ తల్లి అనుగ్రహం కలిగితేనే మనం బృందావనం ప్రవేశం చేయగలుగుతాం. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే అడుగు పెట్టడానికి కూడా మనకు అవకాశం లేదు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా బృందావనం నాది అని ఎవరు చెప్పారయ్యా? నేను ప్రవేశ అర్హత కల్పిస్తానని ఎవరు చెప్పారయ్యా? నేను కూడా రాధమ్మ తల్లి ఉండమంటేనే ఉంటున్నాను. నువ్వు అడగాల్సింది నన్ను కాదు రాధమ్మని అన్నాడండి. నువ్వు రాధమ్మని అడిగితేనే నీకు ప్రవేశం, అంతేగాని నన్ను అడిగితేనే నువ్వు నీకు ప్రవేశ అర్హతనే కల్పించలేను. రెండవది ఏమన్నావు, నీ ఉచ్చిష్టం కావాలి అన్నావు, అంటే కృష్ణ ఉచ్చిష్టం. ఆయన అన్నాడు, నేనే భక్తులు పెట్టింది తిని బతుకుతున్నాను. ఏమంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి దాసుగారు పూట అన్నం పెడతారా అంటే నేనేమంటాను, అయ్యో అక్కడ సేవ చేసుకునే వాళ్ళకి ప్రసాదం పెడితే తింటున్నారండి, మీరు నన్ను వచ్చి అడిగితే అలాగే మనందరం కలిసి పొడి గారిని అడగాలి, లేకపోతే ఆ పెట్టేవాళ్ళని మహాత్ములను అడగాలి కదా. అలాగే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, అదేంటయ్యా నా ఉచ్చిష్టం అడుగుతావు, నా ఉచ్చిష్టం ఎక్కడుంది ఇక్కడ, నేనే భక్తులు పెట్టింది తింటున్నాను. కాబట్టి భక్తోచ్చిష్టం, మీకు బృందావనంలో దొరికేది కృష్ణోచ్చిష్టం కాదండి, భక్తోచ్చిష్టం. ఎన్ని జన్మలెత్తితే భక్తుల ఉచ్చిష్టం దొరుకుతుందండి అక్కడ. అందుకని ఈ ఇది నేను భక్తులు ఇస్తేనే తీసుకుంటున్నాను, కాబట్టి ఇది కూడా రాధమ్మ ప్రసాదమే. నువ్వు ఒక మెతుకు బృందావనంలో తినాలన్నా, ఒక పూట బృందావనంలో ఉండాలన్నా, ఒక రాత్రి బృందావనంలో నిద్ర చేయాలన్నా రాధమ్మ తల్లి పరమానుగ్రహం ఉంటే తప్ప చేయలేమండి. కనీసం 9 రోజులైనా బృందావనంలో ఉండి తీరాలి. ఆ బృందావన ప్రవేశం అంత ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఎందుకంటే నారాయణుడు లీలలు చేశాడు అక్కడ. ఒక బ్రహ్మాండ ఘాట్ వెళ్ళారనుకోండి మీరు, ఆ బ్రహ్మాండ ఘాట్లో మొట్టమొదటిసారి వసుదేవుడు ఆ దంపలో కూర్చోబెట్టుకొని పరమాత్మని ఆ తీసుకొచ్చి ఆ ఘాటు దగ్గర చేరతారు. ఆ బ్రహ్మాండ ఘాటు దగ్గర మీకు మృతిక కూడా అమ్ముతారండి. అన్ని చోట్ల మృతిక తెచ్చి అక్కడ ఉండలు చేసి ఇది ప్రసాదం అని అక్కడ అందిస్తారు. బ్రహ్మాండ ఘాట్లోనే దొరుకుతుంది అక్కడ మీకు కావలసినటువంటి ఆ ప్రసాదం, మన్ను ప్రసాదం. ఎన్ని లీలలు ఉంటాయండి బృందావనంలో. అక్కడ నారాయణుడు చక్కగా తిరిగాడు, రమణ రీతి అని ఉంటుంది అక్కడ. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి స్థితితో అందరూ దొల్లుతారండి ఆ మట్టిలో. స్వామివారు తిరిగాడిన నేల, ఒంటి మీద చొక్కాలు తీసేస్తారు పురుషులైన వాళ్ళు నడుము కట్టేసుకొని. ఆ మట్టి ఎంత మన ఒంటికి అంటితే అంతటి గొప్ప స్థితి అక్కడ, వాళ్ళ కోరికలన్నీ నెరవేరేటువంటి ప్రదేశం అది. అలా బోలెడన్ని ప్రదేశాలు ఉన్నాయి చక్కగా. కాబట్టి అటువంటి బృందావనంలో స్వామి ఒక లీల చేశాడు. ఎంతోమందితో ఆ దేవతలందరూ చూస్తుంటే నృత్యం చేశాడండి పరమాత్మ బలరామకృష్ణుడి రూపంలో. దుర్మార్గులు భయంతో వాళ్ళ అడుగులు తడబాటు పడుతున్నాయండి. ఇక్కడ కృష్ణుడేమో తప్పటడుగులు వేస్తుంటే రాక్షసులు అడుగులు తడబడుతున్నాయట. అంటే అర్థమేమిటి, ఇంకెంతకాలం నడుస్తావు, ఆ కృష్ణుడు మన దగ్గరికి వచ్చేంతవరకే ఈ నడకలు, వాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఉండం. ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత ఇది చంపేస్తారు మనల్ని, మనం వాళ్ళే చేరిపోతాం, ఈ అడుగులు ఎంతకాలం వేస్తాం కనుక అని అడుగులు తడబాటు పడుతున్నాయి వారికి. ఇక ఋషులు వాళ్ళు ఆనందంతో చిందులు వేస్తున్నారంటే, ఎందుకని ఈ రాక్షసుల బాధలు, ఈ తాపసులు ఇబ్బంది పెట్టేటువంటి వీళ్ళ బాధలు ఎంతకాలం, ఆ కృష్ణయ్య నడిచి ఈ లోకంలోకి ప్రవేశించేసి ఈ దుర్మార్గుని దుర్మాడేంత వరకే వీళ్ళ నడకలు, ఆ నడకలన్నీ సమసిపోయేటువంటి అడుగులు పరమాత్మ చక్కగా వేయడం ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఆ అడుగులు మన దగ్గరికి ఎప్పుడు వస్తాయో, మమ్మల్ని రక్షించడానికి పరమాత్మ ఎప్పుడు ప్రయాణం చేసి దగ్గరకు చేరతాడో అని ఆనందపడుతున్నారు వాళ్ళు. ఇలాగా ఒక లీల చేస్తుంటే కొన్ని అవతార విశేషాలు చెప్పాడండి ఇక్కడ పోతరామాచ్యుల వారు. తలరెత్తి మెల్లన తడవి ఆడెడు వేళ పన్నగాదీశుల పగిదిగాల్తు రంగ సంరష్ట పంకాంగ రంగముల ఏనుగు గున్నల ఎత్తువత్తు రసమంబులైన జవాతిరేకంబుల సింగపు గోదముల సిరివహింతు ఆననంబులగాంతు అంతకంతకు నెక్కు బాలార్క చంద్రుల పగతిదోతు ఎలమి తల్లుల చనుబాలు ఎల్లత్రావి పరమ యోగోద్భవామృత పానవీల సోలి ఎరుగని యోగుల సొంపుగందురు ఆ కుమారులు జన మనోహరులగుచు. ఇక్కడ ఈ స్వామివారుండి ఇలా కూర్చునేవాడటండి మట్టిలో కృష్ణయ్య. కూర్చున్నప్పుడేటండి తల ఇలా ఎత్తి చూసేవాడటండి. అలా ఎలా ఉండేదంటే ఈ కింద కూర్చున్నటువంటి ఈ భాగం బాష్య పట్టు వేయాలి కదండి, ఇలా బాష్యం పట్టు వేసి కూర్చుంటే ఒక పాము ఎలాగైతే చుట్టుకొని ఉంటుందో అలా కనిపించేవాడండి. ఆయనే కాదండి మనం కూడా అలాగే ఉంటాం. మీరు ధ్యానం చేసేటప్పుడు బాష్యం పట్టు వేసుకొని కూర్చోండి, మీ నీడ భాగం ఎలా కనబడుతుందంటే పడగెత్తిన పాములాగా కనబడుతుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు ధ్యానానికి ప్రతీక అని చెప్తారు. ఎందుకంటే కూర్చున్నప్పుడు ఎలాగైతే ఆ మనిషి ఉంటాడో చుట్ట వేసిన సర్పం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారు ఇలా బాషం పట్టు వేసుకొని ఆ మట్టి అంతా ఒంటికి పూసేసుకొని ఇలా తల ఎత్తి ఇలా అందరినీ చూస్తుంటే ఎలా ఉండేది, చుట్ట చుట్టినటువంటి ఆదిశేషుడు తల ఎత్తి జనాన్ని చూస్తున్నాడా అన్నట్టు అనిపించేదండి. తర్వాత మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పులుగుతుంటే ఏనుగు కుండలు మట్టిలో ఆడుకున్నట్టు ఉండేదండి. కుప్పించి దూకుతున్నప్పుడు సాటిలేని జవసత్వాలతో సింహపు పిల్లల్లాగా కనపడేవారు. రోజు రోజుకి వారి ముఖాల్లో తేజస్సు పెరిగి సూర్యచంద్రుల్లా కనబడుతుంటే ఆ ఆనందంతో గోకులమంతా ప్రకాశిస్తోంది అని చెప్పారు. చూడని వారల ఎప్పుడు చూడక లోకంబులు మూడు చూపుల తిరుగన్ చూడగ నేర్చిన పాలక చూడామని జనుల నెరిగి చూడగ నేర్చన్. ఇది చాలా అద్భుతమైనటువంటి రహస్యాలుండే పద్యాలయం. మీకు ఆధ్యాత్మిక తత్వంలో ఏవి మనం గుర్తించాలో ఏవి మనం తెలుసుకోవాలో లీలల రూపంలో కోతనామాచారి వారు చెప్పారు. విష్ణువు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడండి. అసలు పరమాత్మ యొక్క లక్షణం ఏమిటంటే ఆయన లోపల ఉండబట్టే మనం ప్రపంచాన్ని చూస్తున్నామనేటువంటి జ్ఞానం మనం మర్చిపోతున్నాం. అసలు మన అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే దేహాభిమానమే పెద్ద అజ్ఞానం అండి. దేహము నేను అనే అభిమానం కలగడమే అవిద్య, అదే అజ్ఞానం. మనం ఏం చేస్తున్నాం, పరమాత్మని మరిచి బయట ప్రపంచాన్ని చూస్తూ మనం అనుకుంటున్నాం నేను ఫలానా విశేషాలు చూశాను, నేను ఫలానా గ్రహించాను. ఇప్పుడు మీరు బాగా గమనించండి, రాజమండ్రి బ్రిడ్జి దగ్గరికి వచ్చేటప్పటికి గాఢ నిద్ర పోయారనుకోండి. మీరు గాఢ నిద్రలో రాజమండ్రి బ్రిడ్జి దాటేశారు, తర్వాత కొద్దిగా మెరుగు వచ్చిన తర్వాత ప్రక్కన అడిగారు, ఏమండి రాజమండ్రి బ్రిడ్జి వచ్చిందా, నేను చూద్దాం అనుకున్నానండి పుట్టినప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి. మీరు ఇప్పుడు మేల్కొని ఉన్న వారు ఏమంటారు, అమ్మ రాజమండ్రి దాటిపోయిందమ్మా వచ్చేసాం, దగ్గర దగ్గర విశాఖపట్నం దాకా చేరామని చెప్పారనుకోండి. ఇప్పుడు దాటి వచ్చినటువంటి ఆనందం మీరు పొందారా? లేదు. మరి దాటింది సత్యమా కాదా? దాటింది సత్యమే. ఆనందం ఎప్పుడు పొందుతారు? అక్కడికి వచ్చినప్పుడు మీరు మేల్కొని ఉండి ఆ ఆనందంలో చక్కగా మీరు గోదావరి అక్కడ ఉండేటువంటి సౌందర్యం చూస్తే మీ ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. అదే మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దాటిపోయిందనుకోండి, దాటి వచ్చింది సత్యమే, మీరు ఆనందం పొందలేదన్నది సత్యమే. అలాగే ఇక్కడ కూడా మీరు పరమాత్మ లోపల ఉండడం బట్టే ఈ సౌందర్యం అంతా నాకు తెలుస్తుంది. ఒక వస్తువు గొప్ప సౌందర్యం మీకు అవగతమైందంటే లోన వాడే కారణం. ఇప్పుడు ఒక మామిడి పండు తిన్నా, లేకపోతే ఒక అన్నం తిన్నా, ఒక కూర తిన్నా, ఆ రుచి నువ్వు అనుభవించి బయటకు చెప్పగలుగుతున్నావంటే కారణం ఎవరు? లోపల రసేంద్రియంగా పరమాత్మ ఉండి దానికి మనకు తెలియజేస్తున్నాడు. అదే చనిపోయిన వాడి దగ్గర తీసుకెళ్లి ప్రమాణం పెట్టండి, ఇప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా, ఏదో వెళ్ళిపోయిన వాడు మాసికానికో ఏమో పెట్టి గారెలు బోరెలు పూర్ణాలు అన్నీ పెడితే ఆ ఫోటోలో ఉన్నవాడు ఏం చెప్పడో, ఇందులో తీగా ఉంది ఉప్పగా ఉంది వీడు ఏం చెప్పడో, ఆ తిన్నవాడు చెప్తాడు తీపు ఉందా పులుపు ఉందా ఏం తిన్నాడో తిన్నవాడు చెప్తాడు. మరి వాడిలో లేనిది వీడిలో ఉన్నదేమిటి? చైతన్యం. అంటే చైతన్య రూపంలో ఉండి పరమాత్మ దర్శనం చేయబట్టే నేను ఇంత చూస్తున్నాను. అంటే మనకు మహాత్ములు ఏం చెప్తున్నారంటే మీరు సౌందర్య ఉపాసన చెయ్యండి, ఆ సౌందర్యం ఎవరి వలన అనుభూతి పొందుతుందో అతన్ని గుర్తించండి. శబ్దాలు మీరందరూ వినండి, ఎవరు ఉండడం వల్ల శబ్దాలు మీకు వినబడుతున్నాయో అతన్ని గుర్తించండి. దృశ్యం చూడండి, ఎవరు ఉండడం వల్ల ఈ అనుభూతి మీకు అందుతుందో అతన్ని మీరు తెలుసుకోండి. కళ్ళు మీ దగ్గరే ఉన్నాయి, మీరే మీరు మెలకుతోనే అంటే స్పృహతోనే ఉన్నారు, కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ప్రకాశం మీకు అందడం లేదే. కారణం ఏమిటి? గుర్తించిన వాడెవడు? ఇవన్నీ కాస్త మనం విచారణ చేస్తే వేదాంతం పెద్ద కష్టమేం కాదండి. వేదాంతము అంటే మనలోకి మన ప్రయాణం. ఓసారి శరీరాన్ని గమనిస్తూ శరీరంలో కలిగేటువంటి ఈ విచారణ ఏది ఉండడం వల్ల నాకు ఇది తెలుస్తోంది అని కాస్త మీరు మీ అంతర్ముఖమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే భగవతత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది. అంతేగాని ప్రపంచాన్ని ఎక్కువ పట్టుకొని పరమాత్మను తక్కువ పట్టుకున్నారనుకోండి మీకు అనుభూతి ఎప్పటికీ అందదు. కాబట్టి మనం పరమాత్మతో ఎక్కువ సాంగత్యం కలిగి ఉండాలి. ప్రపంచంతో ఉంటుంది కాక, కానీ ఆ ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమైన స్పృహ కలిగి ఉండాలి. చూడండి ప్రపంచాన్ని, ఒక గులాబీ పువ్వును చూడండి. నా స్వామి ఎంత అద్భుతంగా దీనికి రంగు వేశాడు, ఎంత అద్భుతమైనటువంటి ఆ సౌందర్యం ఆ పువ్వుకి ఇచ్చాడు. ఏమంటే ఇంటి యజమాని ఉంటాడు, మా పువ్వులు బాగా పూసాయంటాడు. ఏమంటే వాడైనా పూజిస్తున్నాడా? వాడైనా దానికి రంగులు వేస్తున్నాడా? దాని పరిమళానికి అతడా కారణం కాదు కదా. దానికి రంగిచ్చిన వాడు, పరిమళమిచ్చిన వాడు, సౌందర్యం ఇచ్చిన వాడు ఉన్నాడు. మనమేం చేస్తున్నామంటే నీరు పోసిన యజమాని పొగుడుతున్నామే కానీ ఇంత శ్రమ చేసి దానికి ఇంత సొబగుని అందించినటువంటి పరమాత్మని మనం మర్చిపోతున్నాం. కాబట్టి చూడండి, చూసినవన్నీ ఎవరి ద్వారా ఉండడం వల్ల మీకు ఏమి అందుతున్నాయో గుర్తించండి. అందుకనే స్వామివారు చక్కగా గోకులానికి ప్రకాశం అంటాడు. గో అంటే చెప్పాను మీకు ఇంద్రియ సమూహము అని, కులము అంటే సమూహం, గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియ సమూహాలకు ప్రకాశము నారాయణుడు అంటే ఇప్పుడు కంటికి చూపు ప్రకాశం, చెవులకి వినికిడి ప్రకాశం, నాలుగుకి రుచి ప్రకాశం, ఈ చేతికి ఈ శరీర చర్మానికి స్పర్శ ప్రకాశం. అంటే ఇవి అందుతున్నాయి, ఇవి గుర్తించగలుగుతున్నా అంటే కారణం ఎవరండి? ఆ నారాయణుడే, ఆ పరమాత్మే. ఒక కుండలో పెట్టినటువంటి దీపం చక్కగా ప్రకాశిస్తోంది. మీరు ఆకాశ దీపం చూస్తారు కదండి కార్తీక మాసంలో, ఆకాశ దీపంలో లోపల దీపం పెట్టి చుట్టూ చిల్లులు పెడతారండి ఆ కుండకి. ఇప్పుడు మీరు పైన ఆకాశ దీపాన్ని కట్టిన తర్వాత అది వెలుగుతోంది లేని మీకు ఎలా తెలుస్తుంది? కిందకి దించుతున్నారా, మాటమాటికి చూస్తున్నారా? చూడటం లేదు. ఎలా తెలుస్తుంది మీకు? ఆ రంధ్రాల్లో నుంచి ప్రకాశం కొడుతుందండి బయటికి. ఆ రంధ్రంలో నుంచి ప్రకాశం మీకు కనిపిస్తే అప్పుడు మీరేమంటారు? ఆకాశ దీపం వెలుగుతోంది అంటారు. కిందికి చూడకుండా ఎలా తెలిసింది? ఆ రంధ్రాల్లో నుంచి వచ్చే ప్రకాశం ద్వారా. అలాగే దీనిలో పరమాత్మ ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? కన్ను చూడడం ద్వారా, చెవి వినడం ద్వారా. ఎందుకంటే క్రితం కాలం దాకా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏడుస్తున్నా మన స్పర్శ అతనికి చేరడం లేదు, మన పిలుపు ఆయనకి అందడం లేదు, మనం ఎంత మనిషిని కదిపినా లేవడం లేదు, కళ్ళు తెరిచే చనిపోయిన వాడు మనల్ని చూడడం లేదు, బదులు పలకడం లేదు. క్రితం దాకా పలికిన వాడు ఇప్పుడు పలకపోవడానికి కారణం ఏంటి అంటే పలికించిన వాడు లోనకుడు ఉన్నాడు. పలికేవాడిగా కనిపించిన వాడికి ఆ పలుకును అందించిన ప్రకాశం లోపలుంది. ఇదే గోకులంలో ఉండే ప్రకాశం. అందుకే గోకుల దీపకుడు అండి పరమాత్మ. గోకుల దీపం అంటే ఆనాడేదో బృందావన దీపం అనుకోకండి. ఇంద్రియముల సమూహం, గోకులము అంటే ఇంద్రియముల సమూహం. ఈ ఇంద్రియముల సమూహానికి ప్రదీపకుడు పరమాత్మ. ఆయన ఉండడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన లేకపోతే ఇవేమి లేవు. మత్త పరతరం నాన్ని కించిన స్థితి ధనుంజయ అండి. ఏం చెప్పాడు పరమాత్మ? మైసర్వం ఇదం క్రోతం సూత్రేమణి గణాయివా. అర్జున చక్కగా దారానికి పైన మణులు కనపడతాయి, పూసలు కనపడతాయి, ముత్యాల దండలు కనపడతాయి. కానీ వీడు ఏం చేస్తాడంటే ముత్యాల దండ ఎంత అందంగా ఉంటుంది అనుకుంటాడేమో, కానీ ఆ దండలా నిలబడడానికి కారణమైన దారాన్ని ఎవడు చూస్తున్నాడయ్యా అన్నాడు స్వామి. మై సర్వం ఇదం క్రోతం సూత్రేమణి గణాయివా. ఎలాగైతే ఈ పూసలు ఇలాగా ఇలా నిలబడడానికి కారణం లోపల ఉన్నటువంటి దారం ఎలాగైతే ఉన్నదో, నేను కూడా ఈ జీవుల లోపల ఉండి ప్రకాశిస్తున్నాను. నేనుండబట్టే వీళ్ళకు ప్రేమలు, అనుబంధాలు, అనుభూతులు ఇవన్నీ అందుతున్నాయి. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. వాళ్ళు గుర్తించారు గోపికలు. అందుకే పరమాత్మ అంత సాన్నిహిత్యం ఉన్నాడే. చూడని వారాలను ఎప్పుడూ చూడక, తనతో చూడనటువంటి వాడిని పరమాత్మ చూడనంటే. ఏమండి లోకంలో మనకుండే ప్రేమలు ఎలా ఉన్నాయండి? ఎవరో ఒకరు వచ్చి మన ఇంటికి కార్డు ఇచ్చారండి పెళ్లికి రమ్మని, వెంటనే మనం ఏ విచారణ చేస్తాం? వీళ్ళకి మాకు సంబంధాలు ఉన్నాయా, పూర్వకాలం నుంచి వస్తున్నారా, లేకపోతే ఈ మధ్య కలుపుకున్న సంబంధమా, వీడు మాకు అయిన వాళ్ళ కాని వాళ్ళ, పొరపాటుని ఇంకొకరు పేరు ఉన్నది మాకు ఇచ్చారా, ఇన్ని రకాలుగా పెడుతుంది కదా ఆలోచన కదా. అలాగే ఇక్కడ మనకుండే బాంధవ్యాలే ఇలా ఉంటే పరమాత్మటండి అసలు ఆయన ఉండబట్టే వాడు కూడా ప్రకాశిస్తున్నాడు. శిశుపాలుడి శరీరంలో ఉంది కూడా పరమాత్మే. అక్కడ ఒకసారి శిశుపాల వధ జరిగిన తర్వాత ఆయనలో నుంచి తేజస్సు వెళ్ళి నారాయణమూర్తిలో కలిసిపోతుంది. అప్పుడు వెంటనే ధర్మరాజు అడుగుతాడు, వీడు పరమ దుర్మార్గుడు కదా స్వామి, శిశుపాలుడి తేజస్సు మీలో కలవడం ఏమిటి అని స్వామివారిని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు ఆయన అంటాడు, వేరు నువ్వు చూశావేమో కానీ నేను చూడలేదు అన్నాడు కృష్ణయ్య. వేరు నువ్వు చూశావు కానీ నాకది లేదు, నాకన్నీ ఒక్కటే. స్వామివారు చెప్తాడు, ఏదైతే ఆయనకు వీళ్ళు వాళ్ళని తేడా లేదండి. మనం మీకు చెప్పారు, సూర్యకిరణాలు ఒక బురద మీద పడతాయి, ఒక మలం మీద పడతాయి, ఒక గులాబీ తోట మీద పడతాయి. ఇది గులాబీ తోట కదా, నేను కిరణాలు ప్రసరింపజేస్తే ఆ పుష్పానికి ఇబ్బందా అని ఆలోచించదు. సూర్యకిరణానికి అవేమీ లేవు, దాని లక్షణం ఏమిటంటే ప్రకాశించడం, ఆ ఎండను వెలుతుంది అందించడం. అది ఎవరికైనా సమానమే. కడగి ఏనుగు మీద కాయి ఎండకటే, కుడమీశనుకము మీద మొలయు ఎండొకటి, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అంటనే బంటు నిద్ర అదియునొకటి. గాఢ నిద్రలో రాజుకు నేను రాజునని తెలుస్తుందా అండి? గాఢ నిద్రలో రాజుకు రాజని తెలియదు. గాఢ నిద్రలో బంటుకి నేను ఒకళ్ళ కింద పనిచేస్తున్నాను, నా యజమాని ఒకడు ఉన్నాడు, ఆయన పిలుస్తాడేమో, నేను వెళ్ళాలి అనే స్పృహ ఈ బంటుకుందా? గాఢ నిద్రలో బంటుకు బంటుతనం లేదు, గాఢ నిద్రలో రాజుకి రాజరికము లేదు. కారణమేమిటి? మనస్సు పనిచేయనప్పుడు అందరూ సమానమే. అందుకే మహాత్ముల దృష్టికి మన దృష్టికి అంత తేడా. వాళ్ళేమో మనస్సు లేకుండా చూస్తారు, మన మనస్సుతో చేరి చూస్తారు. మనస్సుతో చేరి చేసి చూసిన మన దృష్టికి, మనస్సు లేకుండా వారు చూసే దృష్టికి చాలా తేడా. అందుకే జ్ఞాని దృష్టి అందరికీ అందదు, జ్ఞాని ఆలోచన కూడా అందరికీ అందదు. ఇక్కడ పరమాత్మ యొక్క ఆనందం అనుభవించాలంటే వారికి మాత్రమే సొంతం అది గోకులంలో. అందుకని లోకంబుల మూడు చూపుల తిరుగం చూడ నేర్చిన బాలక చూడమని జనులనిరిగి చూడగ నేర్చెన్. ఆయనకు తెలియని వాడంటే ఎవడో లేరండి. ఒకసారి వ్యక్తిని చూశాడంటే వాడి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం చెప్పేస్తారు. బాబూజీ మహారాజు వారు పూర్వం వారు అవతార కాలంలో ఉన్నప్పుడు కొన్ని లీలలు చేశారు స్వామివారు కూడా కృష్ణావతారంలో. వాళ్ళ కృష్ణావతారంలో ఎలా ఉన్నాడు స్వామి, అలాగే స్వామివారు కూడా కొన్ని లీలలు చేశారు. అయితే కొద్ది కాలం తర్వాత ఏమండి, అంత విశాలమైన హృదయాలు మనకు లేవు కదా. కృష్ణుడికి గోకులవాసులు ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని కొంత మెలిగారు కనుక ఆ రోజుల్లో ద్వాపర యుగంలో సరిపోయింది. కానీ ఇది కలియుగం కదండి, కొన్ని కొన్ని ఇబ్బంది పడేట్టుగా జనం అలా ఉండకూడదు. ఎందుకంటే వారి సమదృష్టి కదండి. అందువల్ల వారు ఏం చేశారు, ఆ దోషాన్ని చూడడం మానేశారు, చెప్పడం మానేశారు. స్వామిగా చెప్పారు కూడా వారి అవతార కాలంలోనే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కొన్ని బయట పెడితే కొంతమంది దాన్ని తట్టుకోలేరు. వారి జీవిత చరిత్రలో చాలా రహస్యాలు చాలా లీలలు కూడా ఉన్నాయి. అలాగే కృష్ణయ్య కూడా ఇక్కడ అందరి జాతకాలు ఆయనకి తెలుసు, వీళ్ళందరినీ గుర్తుపట్టినట్టుగా నటిస్తున్నాడండి. అసలు తనకు పరిచయం కాని వారు ఎవరున్నారు కనుక, ఓ రాజా, ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం పోతుంది. స్వామివారి చిరునవ్వులోనే మన అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది, జ్ఞానం పుట్టుకొస్తుంది. అంతటి విష్ణువు ఇంతటి వింత బాలకుడై తనను చూచిన వే గోపకాంతల్ని చూసి నెమ్మదిగా తాను నవ్వడం మొదలు పెడుతున్నాడు. అలాగే అవ్వల ఎనుగకమువురి కవ్వల వెలుగొందు పరము డర్భకుడై ఆ అవ్వలకు సంతసముగా అవ్వా అవ్వా అనగమెల్లగనేర్చెం. పరీక్షిత్ మహారాజా, త్రిమూర్తులకు అతీతంగా ఉండేవాడు నారాయణ. మీకు కృష్ణావతారంలో చిన్న రహస్యం ఉంటున్నాయి. ఓసారి కృష్ణావతారం యొక్క రహస్యం, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూడాలని మూలనారాయణమూర్తికి కోరిక కలుగుతుంది. భాగవతం చివరి స్కందాల్లో వస్తుంది ఆ కథ. మీకు పూర్వం చెప్పే ఉంటాను, ఆయన ఒక ఏది అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ద్వారకా నగరంలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడికి పిల్లలు పుట్టి మరణిస్తూ ఉంటే ఆయన వెళ్ళి ఆ రోజున వాళ్ళ భార్య పుట్టినొప్పులు పడుతూ ఉంటే ఈయన వెళ్ళి అడుగుతాడు, అయ్యా మా పిల్లలు వెళ్ళిపోతున్నారు, పుట్టినవాడు పుట్టినట్టు, ఇప్పుడు ఇది మా ఇద్దరికి ఆఖరి పరీక్ష అనుకుంటున్నాం, ఇప్పుడు ఆ పిల్లాడు బ్రతికాడా మేము ఉంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం, ఏదో ఒకటి నిర్ణయం చేయండి అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. కృష్ణుడు ఆలోచించాడు, ఇతనికి ఈ పిల్లాడి యోగం ఉందా లేదా అని ఆలోచిస్తే అక్కడ ఆ పిల్లాడికి ఆ యోగం లేదండి, వాడు కర్మ తీరిపోవాలి, వీడు కూడా వెళ్ళిపోవాలి. కానీ అర్జునుడు పక్కనే ఉండి నేను రక్షించగలను అన్నాడు. అంటే అక్కడ అహం వచ్చింది అర్జునుడికి, ఏం 18 అవక్షీణ సైన్యంలో మరి 18 రోజులు యుద్ధం చేసి అంతమందిని చంపాడు కదండి, ఏం తను ఒక్కడిని కాపాడలేడా? వెంటనే అర్జునుడికి గర్వం, అర్జునుడికి గాంధీవం మీద ఉన్నటువంటి నమ్మకం. దాంతో కృష్ణుడు ఒక ఆలోచన చేశాడు, అమితమైన విశ్వాసం పనికిరాదని అర్జునుడికి పాఠం చెప్పాలి, కర్మఫలం ఎవరికి కూడా అది దాటడానికి సఖ్యం కాదని బ్రాహ్మణుడికి పాఠం చెప్పాలి, ఇద్దరికీ ఏకకాలంలో పాఠం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు కృష్ణుడి మీద. వెంటనే ఆయన అన్నాడు, ఇక ఏం చెప్పలేదండి, అవునం లేదు కాదం లేదు, ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, నేను కాపాడుతానయ్యా, మీకు ఇంతవరకు నా దగ్గరకు రాకపోవడం మీ పొరపాటు, నేను వచ్చి నీ పిల్లాన్ని రక్షణ చేస్తాను అంటే వెంటనే కృష్ణుడి వైపు చూశాడు, బాబా బాగా చెప్పానా? వెంటనే స్వామి అన్నాడు, బాగా చెప్పావు అన్నట్టుగా నవ్వాడు. ఆ నవ్వులో అంతరార్థమే అడుగు తెలిసి చెప్పండి. ఆయన నవ్వు సరే అని నవ్వాడు, నీ అంతం చూస్తాను నీ అంత చూస్తాను అని నవ్వాడు, ఎవరికి తెలుసు? అర్జునుడు అనుకున్నాడు, మా బావ నవ్వాడు, మా బావ నవ్వాడంటే నేను గెలిచినట్టే. వెంటనే రథం మీద కూర్చున్నాడు, ఇద్దరు కలిసి బయలుదేరారు. బయలుదేరి పురిటింటి దగ్గరికి పోతే చుట్టూ లోపలికి ఎవ్వరూ వెళ్ళలేకుండా మొత్తం బాణాలతో కప్పేశాడు అర్జునుడు. ఈ లోపల మంత్రసాని, లోపల పురిటినొప్పులు పడే తల్లి, ఆ ఇద్దరే ఉన్నారు. ఈ లోపల పిల్లాడు పుట్టాడు, ఆ మంత్రసాని పిల్లాడు తీసుకొచ్చి వాకిటి దగ్గర నిలబడింది, వాడు మృత శిశువు చచ్చిపోయాడు. అర్జునుడు బాణాలు తొలగించాడు. లోపలికి చీమ కూడా వెళ్ళలేదే మృత్యు ఎలా వెళ్ళింది? అర్జునుడు హనుమాన్, చీమ కూడా వెళ్ళకుండా వేసేనే బాణం, మృత్యు ఎలా వెళ్ళింది? నన్ను కాదని అది ఎలా ప్రవేశించింది? వెంటనే కృష్ణుడు వైపు చూశాడు, మళ్ళీ అదే నవ్వు. ఈ నవ్వుకు అర్థం తెలుసుకోలేక అర్జునుడు అల్లాడిపోయాడు, బావా అసలు ఆ నవ్వు ఏమిటో, అక్కడ అదే నవ్వు ఇక్కడ ఇదే నవ్వు, నేను బయలుదేరుతున్నాను అన్నప్పుడు అదే నవ్వు, నా గాంధీభం పని చేయనప్పుడు అదే నవ్వు, అసలు నీ నవ్వుకు అర్థమేమిటో. వెంటనే అర్జునుడు అన్నాడు, బావా నేను చచ్చిపోతాను, నా గాంధీభం పని చేయలేదు, నేను ప్రాయప్రవేశం చేసేస్తాను, అక్కర్లేదయ్యా, అసలు వీడెందుకు చచ్చిపోయాడో, ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో, ఇప్పుడు చచ్చిన వాడి జాతకం, అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళ జాతకం, అసలు వీళ్ళు ఎక్కడ సురక్షితంగా ఉన్నారో వాడి జాతకం తెలిసిన వాడి నేను, నమ్మకం ఉంటే కూర్చో రథంలో అన్నాడు కృష్ణయ్య. వెంటనే కూర్చోబెట్టాడు అర్జునుడిని, అలా తీసుకెళ్తున్నాడు సముద్రం వైపుకి. ఏమంటే గుర్రాలేమో పరిగెడుతున్నాయి, లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తది నలోకంబకు పెంచీకటి కంబలనివ్వండే కాకృతి వెలుగుదు అతనినే సేవింతునని భాగవతం చెప్పిందో, లోకాలు పోయి లోకేశులు పోయి లోకస్తులు పోయి చీకటి కూడా ఆవరించి ఉన్నటువంటి ఆ చీకటిని దాటి పరమ ప్రకాశవంతమైనటువంటి తేజస్సు, అది సూర్యుడి చేత వెలగబడినది, చంద్రుడి చేత చల్లబడినది, తారకల చేత తేజస్సుకి సాకారం లేనటువంటిది, అంటే అది అన్నింటికీ ప్రకాశమే కానీ వాటి ప్రకాశానికి ఇవి కారణంగా, అలాంటి ప్రకాశం. ఆ ప్రకాశం వైపుకు నడిపించాడు కృష్ణుడు రథాన్ని. అక్కడికి తీసుకెళ్తే ఎవరున్నారు? మూలనారాయణుడు ఉన్నాడండి. క్షీరోధన్వంతరదేశే శుచిమణి విరసత్ సైకటే మౌక్తి కానా మాలా కృతాసనస్థ స్ఫటికమణి నిభై మౌక్తికై మండితాంగ శుభ్రైరప్రైరకప్రైరు పరివిరచితై ముక్త పీయూష వర్షై ఆనందీన పుణ్యాతరిణని నాగదాశంక పాణి ముకుంద. ఆ నారాయణుడు ఉన్నాడు అక్కడ. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా ఈ లీలేమిటయ్యా, ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఏం చేసుకుంటావయ్యా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా కారణం లేకుండా కార్యం జరగదు, ఇదిగో తమరు భూలోకంలో ఉన్నారని మీ అవతారాన్ని చూడాలని నాకు ఒక ఆసక్తి కలిగింది. ఊరికే రారు కదా మహాత్ములు, ఏదో కారణం ఉంటే కానీ తమరు రారు, అందువల్ల ఈ బ్రాహ్మణ బాలకుల్ని నేనే తెచ్చి దాచిపెట్టేశాను. ఇదిగో గతంలో గతించిన వాళ్ళు, ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఇప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్గా ఉన్న పిల్లాడు, ఇప్పుడే పట్టుకొచ్చింది కదా మృత్యు దేవతని మీరు అనుకుంటున్నారు, అది నా మాయ, నా లీలా విలాసం, మృత్యు అని మీరంటున్నారు, లీలా అని నేనంటున్నాను. అందుకే అజ్ఞానం చూసేదానికి జ్ఞానం చూసేదానికి అదే తేడా. వారు మృత్యు అనుకున్నారు కానీ ఆయనే ఉంటున్నాడు, ఇది నా లీలా, నాలోకే వస్తున్నాడే, ఎక్కడికి పోతాడు వాడు? ఎచ్చటి పుట్టునో అచ్చటికే గుట్ట నైజము ప్రాణికోటికి, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో అక్కడికే పోతాడు, అది సహజ ధర్మం. నాలో నుంచి వచ్చింది నాలోకే పోతుంది, ఇది స్వామి చెప్పినటువంటి నిర్ణయం, శాసనం. వెంటనే ఆ పిల్లలందరినీ బ్రాహ్మణుడికి ఇచ్చేసి, అయా బ్రాహ్మణోత్తమ, ఇవో నువ్వు చేసినటువంటి ఆ త్యాగం వల్ల, అంటే నిన్ను ఒక వ్యాజంగా పెట్టుకొని వీళ్ళిద్దరిని నేను చూడగలిగానని స్వామి చెప్పినట్టుగా మనకు భాగవతంలో ఉందండి, చిట్ట చివరి స్కందాల్లో వస్తుంది ఈ కథ. అంటే చూడండి, కృష్ణావతారంలో ఉండడం, కృష్ణుడితో ఆటలాడడం, కృష్ణుడి లీలని దర్శనం చేయడం, పోనీ మనం చదువుకుంటున్నప్పుడైనా ఆ కృష్ణ స్వరూపాన్ని మన కళ్ళ ఎదురుగా భావన చేయడం, రెండు కళ్ళు లేనివాడు అనుభవించాడండి కృష్ణతత్వాన్ని లీలాశుకుల వాడు. మనం మీకు చెప్పారు కదా లీలాశుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతం, ఆయన చక్కగా కృష్ణుడు వైభవాన్ని ఓ పద్య రూపంలో చెప్పాడు. మీ అందరికీ వచ్చు ఆ పద్యం, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరటలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంటే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఏమండి ఎంత అద్భుతమైన పద్యం అండి! ఈ పద్యం రాసిన మహానుభావుడు రెండు కళ్ళు ఇవ్వండి, బృందావనంలో ఉందండి ఈయన మహాసమాధి. చూడండి, నిధివనానికి దగ్గరలో ఉంటుంది, నిధివనానికి దగ్గరలో లీలాసుకుల వారి బిల్వమంగలుడి సమాధి అని అడగండి చెప్తారు. బృందావనంలో మనం చూడాల్సిన బోయుడు ఉన్నాయండి, ఆయన సమాధి మందిరం ఉంది అక్కడ బిల్వమంగలుడి. ఈయన చింతామణి అనేటువంటి ఆవిడ శరీరం ఎందు ఆసక్తి కలిగి భార్య పట్ల ఆయన ఏది అనాసక్తితో ఓ రోజున జోర్న వర్షం కురుస్తుంటే ఇంత వర్షంలో ఆవిడ గుర్తొచ్చింది చింతామణి. అయ్యో ఇంత వర్షంలో ఆవిడ ఎలా ఉందో, అక్కడ ఒంటరిగా ఎలా ఉంటుందో, నేను వెళ్ళి ప్రయత్నం చేసి ఆవిడ యోగక్షేమం కనుక్కుందాం కదా అని ఈయనలో ఒక సంకల్పం కలిగితే ఆ వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన ఆ వర్షంలో బయటకు వచ్చేసి ఓ పెద్ద ఏరు పారుతోంది. ఆ ఏరు పారుతుంటే ఇప్పుడు ఈడుకుంటూ వెళ్ళాలి ఈ రాత్రి వేళ, ఆవిడ మనస్సులో నిలబడడంతో ఈయన ఎగిరి ప్రవాహంలో దూకేశాడు. ఇక ఎంతసేపు ఎగుతాడు, దారి తన్ను కనబట్టలేదు రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ పగలైతే గట్టు కనపడుతుంది, ఊరు కనపడుతుంది అనుకోవచ్చు. అర్ధరాత్రి వేడ ఏం కనపడుతుందండి? ఈయన ప్రయత్నపూర్వకంగా ఈరుకు అలసిపోతుంటే దైవాధీనంతో దైవవశాత్తు ఒక తుంగ లాంటిది ఆయన కింద కొట్టుకొచ్చింది. ఓ తుంగలు వస్తాయి కదండి, ఆ తుంగలు కొట్టుకొస్తే ఆ తుంగ నా కోసం భగవంతుడు పంపించాడు అనుకుని దాన్ని చక్కగా పొట్ట కింద చేర్చుకొని ఆయన ఈడుకుంటూ చింతామణి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు తుంగ అవసరం అవుతుంది కదా, దాన్ని భద్రంగా పొడి చోట పెట్టాడు. ఇప్పుడు చింతామణి ఇంటికి వెళ్ళాడు. వెడితే ఆవిడ ఆశ్చర్యపోయినామే, ఇంత రాత్రి వేళ ఇంత దూరం వర్షం, పైగా ఇంత ఏరు పారుతోంది, నువ్వు ఎలా రాగలిగావు అని అడిగితే అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, దైవం కూడా నాకు సహకరించాడు. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు ఈ రోజున దేవుడి దేవాల పేకాటలో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయంటే అసలు పేకాటికి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా అంటే దరిద్రం కాకపోతేనే. మనం మాట్లాడే మాటలు కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే అధర్మానికి దైవాన్ని తోడు చేస్తాం. అసలు మనం చేసిందే అధర్మం అయితే అధర్మానికి దేవుడు కొట్టుకోవడం మళ్ళీ అదొక అధర్మం. ఇప్పుడు దీనివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? పాపమే వస్తుంది అన్నమాట. అలాగే ఈయనన్నాడు, దైవం కూడా నాకు సహకరించింది, ఒక పెద్ద దుంగ కొట్టుకొచ్చింది, ఆ ప్రవాహంలో ఆ దుంగని కింద వేసుకొని నేను బయలుదేరి వచ్చేసాను. వచ్చేసిన అంత తర్వాత అప్పుడు ఆవిడ, ఆయన ఇదే సౌందర్యం రా, ఈ సౌందర్యం కోసం రేపొద్దున మారిపోతుంది ఈ సౌందర్యం, కాలంలో కలిసిపోతుంది. ఏమండి 20 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, ఎంత హుషారుగా ఉన్నాం. మన ఫోటో మనం చూసుకుంటే ఆ రింగు రింగుల చుట్టూ, ఆ కోలముఖం, ఆ చక్కెర కోటి వేసిన ముక్కు, ఆ దొండపొడ్డు లాంటి పెదాలు ఎంత బాగుంటాయండి. 20 ఏళ్ళప్పుడు ఎంత అందంగా ఉంటాం మనం. అదే ఒక 60 ఏళ్ళు వచ్చేటప్పటికీ ముడతలు పడ్డ ముఖం, అంతా వాలిపోయినటువంటి ముఖం, ఇలాగా తెల్లగా ఉండేటువంటి జుట్టు, ఇవన్నీ కూడా మనకు అంత ఆనందం అనిపించదు. ఆ వయస్సులో ఎంత అందంగా ఉన్నామని మురిసిపోతూ ఉంటాం. మన పిల్లలకు కూడా అదే చెప్తాం కదా, ఈ సౌందర్యమైన కాలంలో నిలబడుతుందా, కాలంలో కలిసిపోయేదే సౌందర్యం కూడా. కానీ కాలంలో కలవని సౌందర్యం కాలపురుషుడైన నారాయణుడు. ఆయన ఎవరు చూసినా ఆ ఆకర్షణ అనేది తప్పదు ఆయన, ఎందుకంటే ఆయన రహస్యం అది, కాలమే ఆయన కనుక. సరే వెంటనే ఆవిడ చెప్తుందనమాట, నాయన నారాయణుడు ఉన్నాడయ్యా, ఆ నారాయణుడు కృష్ణయ్య, ముగ్ధ మనోహర రూపం, బృందావన సంచారి, స్వామివారి యొక్క స్వరూపం ఎంత అద్భుతమైన సౌందర్యం. ఓసారి ఆ సౌందర్యం పట్ల మక్కువ చెందినవాడు ప్రాపంచిక విషయాన్ని కోరడు అని కృష్ణతత్వాన్ని బోధిస్తోంది లీలాశుకుల వారికి, అంటే బిల్వమంగళుడు. ఆయన ఇది విన్న తరువాత ఇక ప్రయాణం అవుతాడు, ఇంటికి పోదును కదా. వచ్చేటప్పటికి మళ్ళీ తుంగ తెచ్చుకోవాలి కదా, ఆ తుంగ ఏది అని చూస్తే అది తుంగ కాదు, భార్య శవం. పాపం ఈయన వర్షంలో వస్తున్నాడు కదా అని ఆయన భర్త ఎక్కడ ఇబ్బంది పడతాడో అని ఆవిడ కూడా నీళ్ళలో దుక్కేసింది ప్రవాహంలో. ప్రవాహంలో ఆవిడ చచ్చిపోయింది. ఇక అది తేలుకుంటూ ఈ తుంగ దగ్గరికే చేరింది. ఆయనేమో దుంగ అనుకుని దాన్ని ఇలా పొట్ట కింద పెట్టుకొని చేరిపోయాడు. ఇప్పుడు వెంటనే ఆ బిల్వమంగళుడు అనుకున్నాడు, చూసావా, ఈ ఇంద్రియాలు బహిర్ముఖం కావడం వల్ల, బాహ్య సౌందర్యం పట్ల ఆసక్తి చెందడం వల్ల తాను పట్టుకుంది భార్య శరీరం అనేటువంటి స్పృహ కూడా ఇంద్రియాలు కోల్పోయాయి. అంటే బాహ్య సౌందర్యం మానవుని ఎంత ఉన్నతుణ్ణి చేసింది, ఎంత పిచ్చాన్ని చేసింది. ఎదురుగా ఉన్న సత్యాన్ని సత్యంగా చూడనివ్వకపోవడానికి కారణం ఇంద్రియ చాంచల్యమే. వెంటనే ఆయన ఈ రెండు కళ్ళు పొడి చేసుకున్నాడు. ఈ కళ్ళు చూడబట్టే కదా చింతామణి సౌందర్యంగా కనిపించింది, ఈ కళ్ళు ఉండబట్టే కదా ఆవిడ సౌందర్యాన్ని అనుభవించాలని కోరిక కలిగింది, ఇక ఈ కళ్ళు ఉండకూడదని ఒడి చేసుకున్నాడు. ఇప్పుడు అంతర్ముఖుడైనటువంటి లీలాసుకుడు ఈ బిల్వమంగళుడు కృష్ణకర్ణామృతాన్ని వ్రాశాడు. ఈయన వ్రాసిన కృష్ణకర్ణామృతంలో పద్యమే కస్తూరి తిలకం లలాట ఫలకే. ఇప్పటికి కూడా చక్కగా ఒక చిత్రకారుడు అందంగా గీచినట్టుగా కనబడుతోంది ఆ స్వరూపం. ఏమండి, చక్కగా ఫలభాగంలో కస్తూరి తిలకం లలాట ఫలకే. మనకు ఆ నామగుర్తు రావాలి, వక్షస్థలే కౌస్తుభం, గుండెల మీద అమ్మవారండి శ్రీవత్స వక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర, ఆయన గుండెల మీద పెట్టుకొచ్చాడు అమ్మవారు. కాబట్టి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, బంగారైనటువంటి గులాకీ పెట్టుకున్నాడండి, ముక్కుకు గులాకీ పెట్టుకున్నాడు మన కృష్ణయ్య. ఇంకా చెప్పాలంటే గోపికలందరూ కృష్ణమ్మ అని పిలుచుకుంటారండి ఆయన్ని, ఎందుకని స్త్రీ పురుష భేదం లేనివాడు ఆయన. మనం డూ డూ అంటూ ఉంటే ఆయన మా మా అంటూ ఉంటాడు, కృష్ణుడు అంటే కృష్ణమ్మ. ఏమండి, అక్కడ మీరు బృందావనం పెడితే యమనీ తల ఉందండి, యమనీ తల అంటే చింత చెట్టు. చూశారా, ఎంతమంది చూశారు బృందావనంలో చింత చెట్టు? 5500 సంవత్సరాల క్రితం చెట్టండి, యమునా నదికి ఒడ్డునే ఉంటుంది యమనీ తల, అదొక్కటే చింత చెట్టు ఉందంటారండి బృందావనంలో. ఎందుకంటే ఆ చింత కాయలు రాలిన తరువాత పండుతాయి కదండి, ఆ పండు మీద కాలు వేసి రాధ జారిందండి, ఆ జారేటప్పుడు కృష్ణ తలుచుకుంది. వెంటనే అక్కడికి కృష్ణుడు వచ్చి, నీ పాదం నొచ్చుకుందా రాధ, ఏది నువ్వు అని ఆ పాదాన్ని తన ఒళ్ళోకి తీసుకొని ఆవిడ పాదానికి సేవ చేశాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఈ బృందావనంలో చింత చెట్టు లేకుండా ఉండుగాక. ఎందుకని, నా రాధకి ఇబ్బంది కలిగింది, నా రాధకి ఇబ్బంది కలిగిన వస్తువు ఏది ఉండడానికి వీల్లేదు. అప్పుడు రాధమ్మ అందట, స్వామి ఈ ఒక్క చెట్టు ఉంచండి, ఇప్పుడు ఇది ఇక్కడ జారబట్టే కదా మీరు వచ్చారు, దీని మీద కాలు వేయకపోతే మీ దర్శనం అవుతుందా? కాదు, మీరు వచ్చి ఆ తొడని నాకు సహాయం చేసి నా పాదాన్ని మీ తొడ మీద పెట్టుకుని సేవ చేశారంటే ఆ అదృష్టం కలిగించింది ఎవరు? ఈ చింత చెట్టు. ఇదే లేకపోతే నాకు అంత అదృష్టం దొరకదు కదా, కాబట్టి ఇది ఒక్కటి ఉంచండి అని కోరుకుందటండి. అందుకే 5500 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ చింత చెట్టు. మీరు బృందావనం పెడితే ఇటువంటి విషయాలన్నీ చెప్తారు అక్కడికి మనవాళ్ళు. అక్కడ చక్కగా అనేకమైన చిత్రాలు వేశారండి ఆ గోడల మీద, వేస్తే అద్భుతమైన మనస్సుని అలా ద్రవింపజేసే ఒక చిత్రం ఉందండి అక్కడ. ఏమిటి ఆ చిత్రం అంటే, రాధాదేవి కూర్చొని ఏడుస్తుందండి. రాధాదేవి కూర్చొని ఏడుస్తుంది, ఎందుకని, కృష్ణుడి విరహంతో ఏడుస్తుంటే. ఇప్పుడు రాధమ్మ, మామూలుగా రాధమ్మ ఎలా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది కదా తల్లి, ఆవిడ తెల్లగా ఉంటుంది అమ్మ. అయితే రాధ ఎలా అయిపోయిందంటే నీలంగా అయిపోయి ఉంటుందండి అక్కడ. అంటే రాధ ముఖం అంతా కూడా నీలం, రాధ చేతులన్నీ కూడా నీలం, రాధ కన్నీరు నీలం. రాధ కన్నీరు విడిచి ఆ నీరు ఒక కుండంలో కలిస్తే అది నీలం. అక్క అలాగా మొత్తం రాధంతా కదా కృష్ణుడు అయిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడండి, ఆయన చెట్టు కింద కూర్చొని ఇలా ధ్యానం చేస్తున్నాడండి. ఓం రాధాయ నమః, ఓం రాధాయ నమః, ఆయన కదే నామం. అందుకని ఇలా ధ్యానం చేస్తుంటే ఇప్పుడు కృష్ణుడి ముఖం ఎలా కనిపించిందండి, గౌరవవర్ణం, బంగారమైన తేజస్సుతో చక్కగా కృష్ణుడి ముఖం అలా తెల్లగా కనబడుతుంది. అంటే అక్కడ అర్థం ఏంటండి, కృష్ణుడిని ధ్యానించి ధ్యానించి రాధ కృష్ణతత్వం పొందింది, రాధను ధ్యానించి ధ్యానించి కృష్ణుడు రాధమ్మను పొందేశాడు. అంటే ఇప్పుడు రాధాకృష్ణుడికి అభేదమైనటువంటి లక్షణం ఉంది అక్కడ. అంటే వాళ్ళ భక్తి ధారే రాధమ్మ. మనం అందరం అంటాం కదండి, భక్తి ఉండాలి భక్తి ఉండాలని. ఏది భక్తి ఉండాలనే వాళ్ళు ఒకసారి బయటకు తీసి చూపించండి, ఎంతో ఉండాలో చూద్దాం. 1 కిలో ఉండాలా, 2 కిలోలు ఉండాలా, చూడండి కాటా వేద్దాం మరి భక్తిని కూడా. అంటే బృందావనంలో చెప్తున్నారు, అయ్యా భక్తి అంటే రాధ, రాధస్వరూపమే, భక్తే రూపాన్ని ధరించి వచ్చిందండి. భక్తి అనుకున్నదట, అందరూ భక్తి ఉండాలి భక్తి ఉండాలి అంటున్నారు, అసలు ఏమిటి భక్తి అంటే భక్తికే అర్థం కాలేదు. అందుకనే ఆ భక్తి పరమాత్మతో అనుబంధాన్ని పొందడానికి సాకార రూపాన్ని ధరించి రాధగా వచ్చిందండి. రాధ యొక్క అనురాగాన్ని చూసిన స్వామి ఆ పరమాత్మ ఆకారాన్ని ధరించి కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు వాటిద్దరి మధ్య ఉండేటువంటి అనురాగం ఏదైతే ఉన్నదో, ఆరాధన ఏదైతే ఉన్నదో, అదే మనకు సాకారంగా ఎదురుగా కనపడేటువంటి రాధాకృష్ణ స్వరూపం. రాధాకృష్ణ స్వరూపం భక్తి స్వరూపం అన్నమాట. ఆ అందరికీ పంచిందండి రాధమ్మ తల్లి, కృష్ణుడిని అందరికీ పంచింది. ఎవరు ఆవిడ నా దగ్గరే ఉండాలి కృష్ణయ్య అని అనుకోలేదండి ఆవిడ. ఆవిడ రాధ అందరికీ పంచింది, అందరికీ పంచింది కాబట్టి పరమాత్మకు అంత ఇష్టం రాధమ్మ అంటే. భగవద్గీతలో స్వామి చెప్తాడు కదా, మధురమైన పదార్థం ఎవడైతే దాచుకొని ఒక్కడే తింటున్నాడో వాడు పాపాన్ని తిన్నట్టే. ఇప్పుడు పరమాత్మ మనకు దొరికితే మనం విడిచిపెడతామండి. కానీ రాధమ్మ ఏం చేసింది, కృష్ణయ్య మా ఇంటికి వచ్చాడు, రండి రండి కృష్ణుడిని తీసుకోండి తీసుకోండి అని ఇస్తున్నట్టండి. అందుకే గోకులంలో ఇద్దరు మనకు ఆదర్శం, ఒకరు యశోద, రెండు రాధమ్మ. యశోద రాధమ్మలకు ఉండే లక్షణం ఏంటంటే ఇవ్వడం అండి, ఇవ్వడమే. మనకి సద్గురు శివానంద స్వాములు వారు ఋషికేశ్ వారు చెప్పేవారు, గివ్ 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 అనేవాడు. ఆయన మంత్రం ఏమిటంటే గివ్ 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 ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఆయన మంత్రం ఇదేనండి, వచ్చిన వాళ్ళకి ఇదే చెప్పేవాడు, గురుదేవా మాకు మంత్రోపదేశం చేయండి అంటే ఆయన చెప్పేవాడు, ఇవ్వండి ఇవ్వండి. ఏమివ్వమంటున్నాడు ఆయన, నీ దగ్గర ఏది ఉన్నదో, అది ఇతరులకి ఏది నీకు హితం చేస్తుందో దాన్ని నువ్వు ఏమిస్తావు? ఒక మంచి మాట ఇవ్వలేవా నోటితో? ఎదుటి వాడి బాగును కోరి ఒక మంచి మాట చెప్పలేవా? ఒకడు ఏదైనా నడవలేకపోతున్నాడు అడిగి చెయ్యివ్వలేవా? కనీసం నీకు చేతైనంతలో ఒకటికి దాహం తెచ్చలేవా? అంటే ఇవన్నీ చేయడమే, ఇవ్వడమే. ఇవి చేస్తే పరమాత్మ సేవగా చేయడం. ఏవి తా చేయనవి ఎల్ల ఈశ్వరునికి తాననర్చడి సేవగా శ్రడిమసేయ అఖిలమును భాగవత మార్గమగు నరేంద్ర. భాగవత ప్రథమ స్కందంలో చాలా గొప్ప పద్యం అండి. మనకు జానాభాయ్ తెలుసు కదండి, జానాభాయ్. ఓ రోజున జానాభాయ్ వర్షం పడే సమయంలో పిడకలు ఎదుర్కొంటుందండి. ఈ పిడకలు ఏం చేసేవాళ్ళు అంటేనండి, పూర్వకాలంలో ఇలా కర్రలు పెట్టేసి ఈ కర్రల వరకు పిడకలు నావి, ఈ కర్రల వరకు పిడకలు నావి అని ఇలా కర్రలు ఇలా అడ్డం పెట్టేసేసుకొని పిడకలు ఎండబెట్టుకుంటూ ఉండేవారండి పూర్వకాలం. ఈ పిడకలే వచ్చే వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఇవే వాళ్ళకి వంట సరుకు అన్నమాట. ఏవైతే వంట చేరుకుంటుందో దానికి ఉపయోగించుకునేవాడు. ఈ వర్షం పడుతుంటే అందరూ వచ్చి ఎవరి పిడకలు వాళ్ళు తీసేసుకుంటారు కదా. ఇక్కడ జానాబాయి పిడకలు ఒక ఆవిడ ముందే వచ్చేసి తన గోని సంచులో కొన్ని వేసేసుకుంటాడు. ఇది జానాబాయి చూసింది, తనకెందుకో పిడకలు తగ్గినట్టు అనిపించింది. ఆవిడ దానిలో సరుకు ఎక్కువగా ఉంది, అంటే ఆవిడ చేసిన దానికంటే ఎక్కువ సరుకు చేర్చుకుంది. వెంటనే జానాబాయి అంటుంది, నా పిడకలు నువ్వు కలిపేసుకున్నావు, నా పిడకలు నాకు ఇచ్చే అంటుంది జానాబాయి. అదే సమయంలో ఈయన ఈవిడ నామదేవుడి ఇంట్లో ఉండేదండి జానాబాయి. ఈ నామదేవుడి దగ్గరికి జ్ఞానదేవుడు, నివృత్తినాథుడు, సోపానదేవుడు అంటే ముక్తాబాయి వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు భక్త బృందం అందరూ కలిసి వస్తున్నారు. వస్తుంటే వెంటనే ఈవిడ తగాదాడుతోంది వాళ్ళతో, నా పిడకలు నాకు ఇచ్చేయండి. వీళ్ళు వచ్చేసరిగా ఈ జానాబాయి దగ్గర ఆగారు. ఏమ్మా ఇక్కడ నామదేవుడు ఇల్లు ఉండాలి ఎక్కడ అంటే ఆవిడ ఉంటుంది, మీరు అలా ఉండండి, మా ఇద్దరి తగాదా తీరిన తర్వాత మీకు సమాధానం చెప్తాం. ఏమ్మా ఏం తగాదా, ఉండండి నా పిడకలు కాజేసింది ఈవిడ అంటుంది జానాబాయి. అమ్మా ఇంతకీ నీ పేరేంటమ్మా, నా పేరు జానాబాయి అంటారులే, మీరు ఊరుకోండి అని వాళ్ళు అనుకున్నారు. జానాబాయి అంటే పిడకల కోసం కొట్లాటే ఏమండి, మనం కనుక చిన్న చిన్న వస్తువుల దగ్గర తగాడుకున్నట్టుగా జానాబాయి మహాభక్తురాలు కదండి, ఆడి పిడకల కోసం కొట్లాడటం ఏమిటి, వాడు బాగా ఆశ్చర్య వేసింది. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, ఏమమ్మా జానాబాయి నువ్వు భక్తురాలు కదా, పాత్రంగా భక్తురాలు కదా, నీకు ఈ పిడకల కాలు ఏమిటమ్మా, నీ పిడకలు వాడు కాచేశానడానికి ఏమిటి నిదర్శనం. అప్పుడు వెంటనే ఆవిడ చెప్పింది, నా పిడకలు చెవి దగ్గర పెట్టుకుంటే రంగా 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 అంటాయి, రంగా అన్న పిడక నాది, అనని పిడక ఆవిడది, కావాలంటే ఆ పిడకలు మొత్తం కొట్టవేయండి, మీరు చెవి దగ్గర పెట్టుకోండి జానాబాయి చెప్పేసి. ఇప్పుడు జానాబాయి చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఈ పిడక వాళ్ళు ఎవరంటే సామాన్యుల వాళ్ళు మహానుభావులు జ్ఞానదేవుడు వీళ్ళందరూ అలా చెవి దగ్గర పెట్టుకుంటే కొన్ని పిడకలు రంగా రంగా అన్నాయట, అవన్నీ ఒక పక్కన వేశాడు. అనని పిడకలన్నీ ఒక పక్కన వేశాడు. అమ్మా అననవి నీవి, అనేవి జానాబాయి. అంటే ఏమిటండి అక్కడ ఆవిడ ఏం చేసింది అంటే చేసే కార్యంలో భగవంతుడిని చేర్చింది. మనం పనేం మానుకోనక్కర్లేదండి, పని మానుకోమని భగవంతుడు నన్ను పట్టుకోమని చెప్పలేదు. పని చేస్తూనే నన్ను పట్టుకో, నువ్వు ఏ పని చేసినా నాకు అర్పణ చేయి. ఎత్త రోషి ఎదశ్నాసి ఎద్యుహోషి దాసియత్, మనకు భగవంతుడు స్వామి చెప్పింది అదే, నువ్వు ఏది చేస్తున్నా ఏది తింటున్నా నాకు అర్పణ చేయి, అది నాకు అర్పణ చేస్తే నాకే చెందుతుంది అని స్వామి చెప్పారు. కాబట్టి ఇక్కడ గోపికలు ఆనందంతో నారాయణమూర్తి యొక్క నవ్వుని చూసి వీళ్ళ నవ్వు నవ్వులో ఒక అర్థం ఉందండి, ఆ నవ్వుతో వీళ్ళ అజ్ఞానం అంతా పోతుందట. అందుకని తేలిక అజ్ఞానం పోతే అక్కడికి చేరతామా లేదా, తేలిక వస్తుందంటే ప్రపంచాన్ని వదిలిపెట్టాం. ఏమండి ఒక అట్టు కొంటే ఇంకొక అట్టు ఫ్రీ అన్నారండి, బాటలు ఖాళీ ఉంటుందా ఏమండి ప్రపంచంలో. ఇటువంటి వాడికి బోర్డంతమంది పరిగెత్తుకుపోతుంటే ఒక్కసారి వెడితే మళ్ళీ పుట్టమండి, ఒక్కసారి చూస్తే మళ్ళీ జన్మకు రావండి, ఎవరైనా వదులుకుంటాడు ఈ బంపర్ ఆఫర్. వెంటనే గోపికలు అందరూ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తేవారండి. ఎందుకని ఆ నవ్వుని చూస్తే మన అవిద్య పోతుంది, ఆయన నడకని చూస్తే మన నడకలు సరవుతాయి, ఆయన పలుకులు వింటే మనం ఎలా పలకాలో తెలుస్తుంది, ఆయన చేసే చేష్టల ద్వారా మన అజ్ఞానపు పొగరంతా కూడా అణిగిపోతుందండి ఆయన అడుగుల క్రింద. ఆయన అడుగు వేసేది భూమి మీద కాదండి, మన అజ్ఞానం మీద, మన అహంకారం మీద, మన అవిద్య మీద, మనకున్న గర్వం మీద స్వామి తల వేస్తాడు. కాళీయుడు పనిమిడి మీదే 10 అడుగులు తలపాము, అది కాళీయుడు బాగా విశేషమైనటువంటి పడగలు కలిగిన వాడు, వాడి మదాన్ని తొక్కిన వాడికి మన ఒక్క తలని తొక్కడం పెద్ద విశేషమండి. 10 తలలు కలిగిన వాడి అహాన్ని తొక్కాడండి పరమాత్మ, మనది ఒక్కడుగు, మన బ్రతికి ఎంత అండి, మనది ఒక్క తల. ఏ ఒక్క తలవాడు అహంకారంతో ఎగరేస్తే 10 తలలు తొక్కిన వాడు వాడెంత అహంకారం ఉండాలి. వాడంటాడు, ఒరే ఒక్క తలకే నువ్వు ఇంత ఎగిరిగిరి పడుతున్నా, నేను 10 తలలు తొక్కిన వాడినిగా, 10 తలలు తొక్కిన నా ముందర ఒక్క తలాడు ఎగరేస్తున్నావు అంటే నీ బ్రతుకు ఎంత అంటాడండి కృష్ణయ్య. అందుకే కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః, ఆయన అద్భుతమైనటువంటి నామం స్వామివారి. కాబట్టి అక్కడ ఈ అవిద్యలు పైగా ఎప్పుడూ పలకడం లేనటువంటి వాడు అమ్మ అంటున్నాడండి. అసలు అమ్మ అని అనడానికి తెలియదట, ఎందుకని ఆయనే జగత్కర్త, జగద్రక్ష, జగదోద్ధారకుడు, ఆయనే అందరి చేత అమ్మ అని పిలువబడేవాడు. ఇప్పుడు క్రొత్తగా యశోదమ్మని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే వాళ్ళకు ఆనందం కలుగుతుందటండి. ఇంత మృదుమధురంగా పిలిచేవాడు ఎవరైనా ఉంటారా, మరి నారాయణుడే పిలిస్తే ఎలా ఉంటుంది. మహాస్వనః, విష్ణు సహస్రనామంలో పరమాత్మ నామాల్లో మహాస్వనః అని ఉంటుందండి. మహాస్వనః అంటే అర్థం ఏమిటంటే వేదం అనేటువంటి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో గానం చేస్తూ ఉంటే చెవులకు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో వేద పురుషుడైన పరమాత్మే పలికితే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. వేదం వింటే భయమర్చిపోతాం కదండి. ఆ వేదమే మనకి ఇంత ఆనందాన్ని కలిగిస్తుంటే ఆయన వేదాంగో వేద విత్కవిహి, ఆయన వేదములకు అంగం. అంటే వేదం చెప్తోంది పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇలా వర్ణిస్తోంది. అవన్నీ మనం అర్థం చేసుకుంటే ఆయన స్వరూపం మనకు అర్థమవుతుందండి. అలాంటి పరమాత్మ చక్కగా మాట్లాడుతుంటే ఇంతమంది మైమర్చిపోతున్నారు. ఇక విష్ణువు సహస్ర శీర్షుడు కదా, సహస్రాక్షుడు కదా, సహస్ర పాదుడు కదా, అలా 1000 అడుగులు వేయగలిగిన వాడైనా వామనుడిగా వచ్చాడు. 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు అటువంటి వాడు ఇప్పుడు బాలకృష్ణుడై తప్పటి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. ఆయన అడుగులు వేయడం చూచి ఆ దుష్టుల పొగరు మాటలు వంకర చేష్టలు అన్నీ అణిగిపోతున్నాయి అని పోతనామాత్రులు వారు చెప్తూ, ఇక్కడ పోతనామాత్రులు వారు సహజంగా శివభక్తులే, అయితే ఆయనకు దర్శనమిచ్చింది రామచంద్రమూర్తి. అంతకు ముందర ఆయన చాలా గ్రంథాలు రాశాడు పోతనామాత్రులు వారు, కానీ విశేషమైనటువంటి గ్రంథం ఏమిటి అని పోతనామాత్రులు వారిని అడిగితే మనకు పోతన అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే భాగవతం. ఆ ఇసుక తిన్నెల మీద అలా ధ్యానం చేస్తుంటే, పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి దర్శనం కలిగి ఆయన అన్నాడు, ఏమయ్యా ఈ భాగవతం వ్యాసుడు ఎప్పుడో సంస్కృతంలో అందించాడు, దాన్ని అలా లోకంలో అలా వాడుకలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మనకి కాస్త తెలుగు అనేటువంటి దానిలో ప్రజలందరూ అలవాటు పడ్డారు కనుక ఈ తెలుగులో భాగవతాన్ని అనువదించడానికి నీ ప్రయత్నం చెయ్యి అని రామచంద్రమూర్తి అనుజ్ఞనిస్తే అక్కడ చక్కగా స్వామివారు భాగవతాన్ని మనకు అందించాడు. పోతనామాత్రుడు సహజంగా శివభక్తుడు కావడంతో ఆ శివుడు కూడా కృష్ణుడి కంటే వేరుగా లేడు, ఈ కృష్ణుడు శివుడు ఇద్దరు కూడా వేరువేరు కాదు అనే భావనతో ఈయన భాగవతాన్ని దర్శనం చేశాడో ఏమో, బాలకృష్ణుడిలో ఆయనకు బాలశివుడు ద్యోతకమయ్యాడు. అంటే ఇప్పుడు బాలకృష్ణుడిని చూస్తూ ఉండగానే ఆయనకు బాల్య రూపంలో ఉన్న శివుడు గుర్తొచ్చాడు. ఎలా గుర్తొచ్చాడో చెప్పాడు, ఆయన అనుభవం రాసుకున్నాడు అక్కడ. తనుగునంటిన ధరణీ పరాగంగు పూసిన నెరభూతి పూతగాద ముందర వెనుగొందు ముద్దాలలామంబు తొగల సంగిడిగాని తునకగాద పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాద కంఠమాలికలోని గణనీలరత్నంబు కమనీయమగుడు మెడ కప్పుగాద హారవల్లులురగ హారవల్లులుగాద బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిదినొప్పే శివునికి తనకును వేరులేమిదల్ప వెలయునట్లు తనువు నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరభూతి పూతగాగా. పరమేశ్వరుడు అనగానే ముందు మనకు కనపడేది ఏమిటంటే భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. స్వామివారు చాలా తేలిగ్గా వెళ్ళిపోతాడండి. ఈశ్వరుడు కాలకంటుని శిరముపై నీళ్లు చల్లి ఎవడు పసరు ఇసుమంత పారవైచు కామదేను వాడింటి కాడి పసరం అల్ల సురశాఖ వాడింటి మల్లె చెట్టు అని ఒక చిన్న పద్యం ఉందండి. ఈశ్వరారాధనలో పరమేశ్వరుడు ఎంత తేలిగ్గా ఉండిపోతాడో చెప్తూ శివుడికి మంత్రం అక్కర్లేదటండి. ఇతరమైనటువంటి చోట మనం మంత్రం తప్పు చదివితేనో ఆ మంత్రం నేర్చుకోకపోతేనో మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈశ్వరుడి దగ్గర చాలా సౌలభ్యం ఉంది. ఏమిటా సౌలభ్యం? శివ 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 అంటూ చెప్పి నీళ్ళు పోస్తే చాలు. నువ్వు నమకం చదివావా, చమకం చదివావా, రుద్రం చదివావా, అందులో తప్పులు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా, ఇవన్నీ ఆయన చూడడండి. ఆయన బోలాశంకరుడు కదా. వాగద్ధాయు సంపృక్త వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. ఏమండి నాన్న అని ఒత్తు పలకపోయినా నానా నానా అన్నా కానీ ఆనందిస్తాడండి. నువ్వు నాకు నా ఒత్తు పెట్టలేదని నేను ఎట్టాడు. మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నానా నానా అన్నారు అనుకోండి, ఒరే నాన్న నాకు నా ఒత్తు పెట్టు అట్టయితే నేను పలుకుతాను అని అన్నాడు అనుకోండి, ఇదేమైనా తల్లిదండ్రులు ప్రేమ అంటారటండి ఎవరైనా అన్నారు. అక్కడ తండ్రి ఏమో ఆనందపడతాడు, వీడికి ఒత్తు లేకపోయినా కానీ నన్ను గుర్తు పెట్టుకున్నాడు చాలు. ఆ ఒత్తులు చూడండి, ఆయన వాడు పలికిన పలుకుని ప్రేమిస్తాడు నాన్న. అలాగే పరమేశ్వరుడు కూడా నువ్వు అక్కడ ఏం చదివావని చూడండి, కనీసం ఇన్ని చెంపెడి నీళ్ళు నువ్వు అక్కడ ఉన్నావు పరమేశ్వర, ఇదిగో నిన్ను శుద్ధి చేసుకోవడానికి వచ్చానయ్యా, నిన్ను శుద్ధి చేస్తూ నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను అని స్వామిని ఎవరైతే అలాగా చెంపెడి నీళ్లు కాలకంటుని శిరముపై నీళ్లు చల్లి, ఎంత అద్భుతమైన మాట అండి, చల్లమన్నారండి పొయ్యమనలేదు. చల్లడం అంటే అర్థమేంటి, ఎవరో దారిని పోతూ పోతూ చేయగొడుకొని ఇలా అన్నారండి ఈ నీళ్లు మన మీద పడ్డాయి, వెంటనే ఏమంటారు చూసుకునే పర్లేదా అని నీళ్లు చల్లేస్తారేంటి నా మీద అంటారా అనరా మీరు? అలాగే పరమేశ్వరుడు అండి అలా చల్లినే పాపం నాకు జలాభిషేకం చేశాడు మహానుభావుడు పుణ్యాత్ముడు అనుకుంటాడేంటండి పరమేశ్వరుడు. అలా చల్లినా సరిపోతున్నాడు శివయ్యకి, ఇలా దండం పెట్టేసుకొని అలా అనుకుంటాడట బాబా, ఆనందపడిపోతాడు గోళాశంకరుడు. కాలకంటుని శిరముపై నీళ్లు చల్లి ఎవడు పసరు ఇసుమంత పారవయచు. ఏమండి అన్నం పెట్టేటప్పుడు విసిరేసి ఇస్తరు వేసినా విసిరేసి పదార్థం పెట్టినా మీరేమనుకుంటారు? ఏమండి నా కర్మ బాగలేక వచ్చాను ఇక్కడికి అనుకుంటావా అనుకోమా? పదార్థం పెట్టేటప్పుడు లోపం కనపడితే ఏమనుకుంటా అనుకుంటావా అనుకోమా? ఇక్కడ పరమేశ్వరుడు ఏంటండి అలా ఒక పనికిరాని దాన్ని విసిరేసిన ఆయన కోరేది కూడా చాలా గొప్ప వస్తువులండి. జిల్లేదాకు ఏమండి ఎవరైనా తీసుకుంటారా? తాంబూలాన్ని పెట్టాడు, తాంబూలాన్ని పిలిచి ఏమండి పంతులు గారు తమలపాకులు లేవు జిల్లే డాకులు పెడుతున్నాను సర్దుకోండి అన్నారు అనుకోండి, ఎవరైనా తీసుకుంటారా? జిల్లే డాకు పెట్టి తమలపాకు ఇస్తే మీరు తీసుకుంటారా? జిల్లే డాకిస్తే కొనిపోయేవాడు అతడు ఒక్కడేనండి పరమేశ్వరుడు. ఏమండి అరిపొడి దాటం మర్చిపోయానండి జిల్లేడు కాయలు పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి, వస్తాడా మీ దగ్గరికి మళ్ళీ పుచ్చుకోవడానికి? రెండో మరి మీరు తాంబూలానికి పిలిచినారా? కానీ జిల్లేడు కాయిచ్చినా వచ్చేవాడు అక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు, ఆకిచ్చినా వస్తాడు పండిచ్చినా వస్తాడు. అసలు నువ్వు నాకు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పి ఇలా ఎత్తేసినా వస్తాడండి మీ దగ్గరికి అలాంటి వాడు. ఎవరు? పరమేశ్వరుడు. కాలకంటుని శిరముపై నీళ్లు చల్లి ఎవడు పసరు ఇసుమంత భారవయచ్చు. కానీ పరమేశ్వరుడు అనుకుంటాడట పోనీలే పాపం నేను ఒక రుణాన్ని గుర్తించి ఇన్ని నీళ్లు నా మీద పోశాడు, ఏదో కాస్త ఓ జిల్లేడాకో ఒక మారేడు దడమో తెచ్చి నాకు నా నెత్తిన పెట్టాడు, పాపం వీడికి ఏం చేయాలి అని ఆలోచిస్తాడటండి పరమేశ్వరుడు. వెంటనే ఆయన గుర్తొస్తుందట కామధేను ఖాళీగా పడింది ఇంద్రుడి దగ్గర, వాడు ఏం చేసుకుంటాడు వాడికే పోవడంత ఐశ్వర్యం ఉంది, నాకు ఇన్ని నీళ్లు పోసిన వాడు ఉన్నాడు వాడు ఇంట్లో కట్టేస్తే పోతుంది కదా అని కామధేను తెచ్చి వాడు ఇంట్లో కట్టేస్తాడట. కామధేను వాడింటి కాడి పసర, అలా సురశాఖ వాడింటి మల్లె చెట్టు. మరి సురశాఖ పారిజాతం అండి, ఆ పారిజాతమే కదండి మన కృష్ణుడు పంప కూర్చింది, ఆ పారిజాత అపహరణమే కదా ఇంత కాలానికి కారణమైపోయింది కృష్ణ చరిత్రలో కదా. కాబట్టి అటువంటి పారిజాతం చెట్టు అటండి దేవలోకంలో ఉండి ఏముద్ధరిస్తావు కనుక కాస్త మా భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు కాస్త వాడి ఇంట్లోకి వెళ్ళు, వాడి మల్లె చెట్టు ఎలాగుందో వాడికి అలాంటి సుఖాన్ని కలిగించు అని చక్కగా ఆ పారిజాత వృక్షాన్ని తెచ్చి మన దొడ్లో నాటిపెట్టి వెళ్ళిపోతాడటండి. ఎవరు? పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు కృష్ణయ్యే, ఆ కృష్ణయ్యే పరమేశ్వరుడు, ఇరువురికి భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ కృష్ణవే. అందుకని అక్కడ ఏం చెప్పారు? తనువు నంటని ధరణీపరాగంబు పూసిన నెలభూతి పూతగా. ఇప్పుడు ఒంటికి మట్టి పూసుకున్నాడండి కృష్ణయ్య. దూరం నుండి చూసేవాడికి ఎలా ఉంది? అయ్యో బాలశివుడు ఎప్పుడు వచ్చాడు మా గోకులంలోకి, భలే ఉన్నాడే శివుడు, వాళ్ళంతా విభూతి పూసుకొని మేము పెద్ద శివుని చూసామే కానీ బాలశివుడిని ఇంతవరకు చూడలేదు. ఏమండి మీరు ఇప్పుడు బాలశివుడిని చూడగలుగుతున్నారంటే కారణం పోతన భాగవతం అండి. ఏమండి మీరు ఇప్పుడు బాలశివుని చూస్తున్నారు కదా, నిద్రపోతున్న శివుడు, పక్కలో పావును పెట్టుకున్న శివుడు, శూలం పక్కన పెట్టి నిద్రపోతున్నవాడు. ఇంతకుముందు బాలశివుడు లేడండి, బాలశివుడు లేడు, ధ్యానశివుడే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనందరికీ ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి ఆయన కూడా మన అభిష్టం గుర్తించి ఆయన కూడా మనకు అందుతున్నాడు. పరమేశ్వరుడు కదండి అందుతాడంతే. మరి ఏమిటి కారణం అంటే ఆ ఒంటి నిండా మట్టి పూసుకుంటే అలా కనిపించాడు. ముందర వెనుగొందు ముక్తాల లామమ్ము తొగల సంగిడి కానీ కొనకగాగా. వెంటనే యశోదమ్మ అండి ఈ పరమాత్మ కేశవ అంటే దట్టమైనటువంటి కేశములు కలిగిన వాడు. ఏమండి ఆయనకి హెయిర్ ఫాలింగ్ లేదండి, పరమాత్మకి హెయిర్ ఫాలింగ్ లేదు, జుట్టు ఊడిపోవడం అనేది లేదండి. ప్రపంచంలో గొప్ప దుఃఖం ఏమిటంటే జుట్టు ఊడిపోవడం అండి. ఆస్తులు లేకపోయినా బాధపడరు, అంతస్తులు లేకపోయినా బాధపడరు, ఉన్న జుట్టు ఊడిపోతుందంటే కొప్పలు మునిగినట్టు బాధపడిపోతారండి. పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది దాంతో. ఇక్కడ పరమాత్మగా అటువంటి ఇబ్బంది లేదండి, ఆయనకు కేశవ సుందరమైనటువంటి వెంట్రుకలు కలిగిన వాడు. ఇటువంటి వెంట్రుకలు అటండి ముందుకు దారుతున్నాయట. కొంతమంది పిల్లలకు చూడండి చిన్నప్పుడు భలే పెరుగుతుందండి, జుట్టు రింగు రింగులు తిరుగుతూ ముందుకు పడిపోయి వాడు ముఖం కనపడకుండా సంవత్సరం అయిపోయేటప్పటికీ ఇంట్లో అంటుంటారు ఇదిగో వీడి ముఖం కనపడటం లేదు, తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టిస్తే కానీ నాకు సుఖం లేదు, ఎందుకంటే వీడు జడ వేస్తే ఉంచుకోడు, తీస్తేనేమో ముందుకు పడి వీడు దారి కనపడటం లేదు, కాబట్టి వీడు గుండు చేయిస్తే మంచిది పిల్లల ముందు అంటూ ఉంటాం కదా. అలాగే కృష్ణుడు అండి ఆయన, ఆయన వెంట్రుక సంపదకి ఏమిటి తక్కువ? అందుకని ఈ జుట్టంతా పెరిగిపోయిందటండి. అందుకని యశోదమ్మ పెద్ద ఇబ్బంది వచ్చి పడింది, ఏం చేయాలి అని ఆలోచించి ముత్యాల దండ తీసుకొచ్చి ముడేసిందటండి. మరి ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ వేస్తున్నాను కదండి, కృష్ణుడి జడ అక్కడ కనిపెట్టబడిందండి ద్వాపరంలో. కృష్ణుడి జడ అంతకుముందు లేదండి, ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలకి జడ వేస్తే ఏమంటారు? కృష్ణుడు జడ అంటారు కదా. కృష్ణుడు జడ అని పేరు ఎందుకు వచ్చింది దానికి? ఆ రోజు యశోదమ్మ వేసిందండి జడ కృష్ణయ్యకి, మొత్తం మజ్జిగ తెచ్చి ముడిపెట్టి ఆ ముత్యాల దండ తెచ్చి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా వేసేసింది. మనాడు ఊరుకుంటాడా ఆటగాడు, పైగా అందగాడు, పైగా ఆడుకోకుండా ఉండలేనివాడు, ఆడించేవాడు, ఆడేవాడు, ఆ ఆటలతో మునిగేవాడు. అందుకని జుట్టు ఇలా ఇలా ఆడుకోంటే ఆ రబ్బర్ బ్యాండ్ జారిపోయింది, ఆ ముత్యాల దండ జారిపోయింది. ఆ ముత్యాదండ జారిపోతే ఎలా వచ్చింది? అర్ధచంద్రాకారంలో వేలాడబడుతుందండి. ఇక్కడ ముత్యాదండ తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా అర్ధచంద్రాకారంలో వేలాడేవాడు ఎవడో, క్షీణించేదాన్ని తల మీద పెట్టుకునేవాడు శివుడండి. ఆయన క్షీణించేదాన్ని కూడా తల మీద పెట్టుకుంటాడు. మనం పెట్టుకుంటామా? కాస్త దాగొస్తే పండే తీసుకోము, కాస్త పండితే ఈ పండు నాకు వద్దంటాం ఏమండి. కానీ పరమాత్మ క్షీణించేదాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. దానికి క్షీణత ఉంది చంద్రుడికి, 15 రోజులు ఉంటుంది, 15 రోజులు తగ్గుతుంది, ఒకరోజు అసలు కనపడదు. ఇటువంటి దాన్ని నెత్తినట్టుకున్నాడు ఆయన. అంటే ఆయన ఎవరండి? మనలో లోపాలు చూడకుండా, మనలో ఉండే తక్కువదనాన్ని కూడా తక్కువ అనుకోకుండా తన నెత్తిన పెట్టుకు ఊరే తండ్రి లాంటి వాడండి పరమేశ్వరుడు. అందుకని చక్కగా ఆయన చంద్రశేఖర్ కదా, కాబట్టి అలా కనిపించాడు. ముందు పాలభాగంపై మనకు కావిరి కొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. బాగా వాళ్ళ అమ్మగారు ఎర్రటి బొట్టు పెట్టారు పరమాత్మకి. ఆడుతూ ఆడుతూ చెమట పట్టింది, ఆ చెమట బాగా తడిచిపోయింది, బొట్టంతా వెడల్పయింది. ఆ వెడల్పైన ఎర్ర బొట్టు ఎలా కనపడుతుంది? మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి మూడవ కన్నులాగా కనిపిస్తుందన్న ఏది పాలభాగంపై మరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. కంట మాలికలోని గణనీల రత్నము కమనీయ మగు మెడ కప్పుగాగా. అమ్మ ఒక అద్భుతమైన నెక్లెస్ తయారు చేయించారండి. ఇప్పుడు అమ్మగారులు అంటూ ఉంటారే, గొలుసు మాత్రం బాగుంది కానీ మధ్యలో ఉన్నటువంటి దాని ఏమంటారండి, లాకెట్ట, లాకెట్ మార్చాలండి, మోడల్ వచ్చిందట. ఏమండి, గొలుసు మారిస్తే లాకెట్ మార్చాలి, లాకెట్ మారిస్తే గొలుసు మార్చాలి, ఈ రెండు మారిస్తే వాడు మార్చాలి. ఇదే కదా ఇప్పుడున్నటువంటి ట్రెండ్. ఇక్కడ యశోదమ్మ కూడా చక్కగా మంచి లాకెట్ కట్టిందటండి. ఎవరికి? కృష్ణయ్యకి. ఏ లాకెట్టు? మంచి నీలపు రంగులో రాయి ఒక చక్కనైనటువంటిది చూసి కృష్ణుడికి కనపడేట్టుగా ఇంకో ఈ కంఠంలో కట్టిందటండి. ఈ కంఠంలో కట్టినటువంటి ఆ లాకెట్ ఎలా ఉంది? పూర్వకాలం క్షీరసాగర మదనంలో హాలాహలం పుడితే ఆయన స్వీకరించాడు కదా విషాన్ని, ఆ విషం ఏం జరిగింది? అక్కడ మచ్చగా ఏర్పడింది, ఆ మచ్చలాగా కనబడుతుందటండి. కంఠమాలికలోని గణనీయ రత్నము కమనీయ మగు మెడ కప్పు కాగ, హారవల్లులుగా హారవల్లులు కాగ, మెడలో వేసినటువంటి ముత్యాల దండలు ఆ బాము మెలికలాగా, క్రింద భాగంలో పొలుసు ఎలా ఉంటుందో తెల్లగా అలా కనబడుతూ అలా ఏది సర్పాకారంలో కనిపిస్తున్నాయండి. అలాగా బాలకృష్ణుడు బాలశివుడికి తనకు వేరు లేదని చెప్పినట్టుగా శివకేశవ అభేదాన్ని సూచిస్తూ చక్కనైన దర్శనాన్ని పోతనామాత్రుల వారు మనందరికీ అనుగ్రహించారు. మరి అటువంటి అనుగ్రహాన్ని మనం కూడా పొంది శివకేశవ అభేదాన్ని పాటిస్తూ పరమాత్మ స్వరూపాన్ని మనందరం అవతరించి ముక్తి పదకాములు అవుదామని మనవి చేస్తూ రేపటి రోజు జరిగే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావృతమస్తు. మా విద్విషామహీ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.